शिवायगुरवे नमः। అందరూ మురళి కార్యక్రమానికి వచ్చేసారని అనుకుంటున్నాను. నా మాట వినపడుతుందా అండి అందరికి?
వినపడుతుంది.
అందరూ వచ్చేసారు కదా? ఓకే. లేచని వహ నిధనే కేశవా కలయసి కరబాలం केशव म्लेच्छनि वह निधने केशवा कलयसि करबालम् केशवा धूमकेतुमिव किमपि करालम् धूमकेतुमिव किमपि करालम् केशवाधृत कल्कि शरीरे केशवाधृत कल्कि शरीरे जय जगदीश हरे। గురుభ్యో నమః సభ్యులందరికీ. ఈరోజు మురళి కార్యక్రమానికి విచ్చేసిన గురు భక్తులందరికీ నా నమస్కారములు. ఈరోజు మనందరం మాట్లాడుకునే ముఖ్య అంశం కల్కి వైభవం. ఇది అందరూ చక్కగా ప్రవచనం, గురుగారి ప్రవచనం ద్వారా విన్నారు. అయితే గురుగారు ఎప్పుడు అంటుంటారో విన్న విషయాన్ని మనం బాగా విచారించాలి, దానిని పునః మరి దాని గురించి ఆలోచిస్తూ విచారించాలి అని. అయితే ఇందులో మనకి ఈ భాగంగా ఇప్పుడు ఆ గురుగారు చెప్పినట్టు కల్కి అంటే ఎవరు? మన పురాణం ప్రకారం మనకు తెలిసిన విషయం కల్కి అందరికీ తెలిసిందే కదా, కొంచెం తెలుసు అందరికీ. నారాయణుడి ఈ పేరు దశావతారాల్లో పదవ అవతారం కల్కి అవతారం అని అందరికీ తెలుసు. మరి విష్ణువు కల్కి అవతారం ఎందుకు ఎత్తారు అంటే, తెలిసినంతలో కలియుగాన్ని దెబ్బతీసి సత్యయుగాన్ని ప్రతిష్ఠించడానికి విష్ణువు కల్కి అవతారం ఎత్తారనే విషయం కూడా మనకు తెలుసు. అయితే కలి అంటే ఏమిటి? కలికి కల్కికి ఉన్న భేదం కూడా మనకి అప్పుడప్పుడు కొంచెం కన్ఫ్యూజ్ అవుతూ ఉంటామని ప్రవచనంలో గురుగారు చెప్పారు. నిజమే, ఒకప్పుడు, ఇప్పుడు గురుగారి ప్రవచనం విన్నాక ఆ భేదం కూడా తెలిసింది. అయితే ఆ భేదం ఎలా, ఏ విధంగా మనం ఒకసారి మళ్ళీ విచారించుకోవడం కోసమే ఈరోజు మనం మురళిలో కలుసుకున్నాం. ఈ యుగానికి కలియుగం అని పేరు ఎలా వచ్చింది? అసలు కలియుగ లక్షణాలు ఎలా ఉంటాయి? మరి విష్ణు అవతారమైన కలికి ఎలా ఉంటారు, ఎప్పుడు వస్తారు? ఇటువంటి అనేక రకరకాల ఆసక్తికరమైన విషయాలు మనతో పంచుకోవడానికి మన గురుభ్యో నమహాలో మురళిలో మంచి వక్తలు ఉన్నారండి. వారు ఒక్కొక్కరుగా వచ్చి మనతో తెలుసుకున్న విషయాలు మనతో చెప్తారు. ముందుగా వక్త శ్రీ వాడరేవు గారు, మీరు రెడీగా ఉన్నారండి? వినపడిందా అండి నా మాట?
వినిపిస్తోందండి నా మాట?
ఓకే,
వినిపిస్తోందండి?
వినపడుతోందమ్మా.
శ్రీ గురుభ్యో నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతి నమః. కలి కల్కి ఈ యుగం పేరు కలియుగం. ఈ కలియుగాన్ని దెబ్బతీసి మళ్ళీ సత్యయుగాన్ని ప్రతిష్ఠించే అవతారం పేరు కల్కి. కల్కి అనేది నారాయణుని అవతారం యొక్క పేరు. కాలపురుషుడు నాలుగు యుగాల రూపంలో ఉంటాడు. నాలుగు యుగాల పేర్లు కృతయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం. కలిని నశింపజేసేవాడు కల్కి. కలి లక్షణాలు పోవాలని సత్పురుషులు కోరుకుంటారు. కలి అంటే ఏంటో తెలుసుకుంటే దాని నుండి నివృత్తికి ఎలాగో తెలుసుకోవచ్చు. కల్కి అవతారం తెలుసుకునే ముందర కాలం అంటే ఏమిటో తెలుసుకోవాలి. కాలం భగవాన్ యొక్క స్వరూపం. కృత, త్రేత, ద్వాపర, కలియుగాలను భగవత్ స్వరూపములుగా నమస్కరించుకోవాలి. భగవన్ నామాల్లో కలిహి అనే నామం ఉంది. భగవంతుడు కర్మఫల ప్రదాయక. అనివార్యమైన ఆక్రమించినప్పుడు కూడా మనం జాగ్రత్త పడి
లక్షణాలు తెలుసుకుని రాకుండా జాగ్రత్త పడి వస్తే తొలగించుకునేలాగా ఎలా ప్రయత్నించామో అలాగే కలి ఇలాగే ఉంటుంది అని అనుకోకుండా తొలగించుకునేలా ప్రయత్నించాలి. కాలం గురించి అద్భుతమైన విషయాలు చెప్పారు పురాణాల్లో. వేదానికి పురాణానికి కూడా ఒక అన్వయం ఉంది. అత్యంత ప్రాచీన విద్య పురాణ విద్య. పురాణం అర్థం కాకపోతే వేదమే అర్థం కాదు. పురాణానికి అంత ప్రాధాన్యత కనపడుతుంది. పురాణం పట్ల నిరాదరణ కలి లక్షణాల్లో ఒకటి. పురాణాలు బాగా అర్థం చేసుకుని అన్వయించుకుంటే ఒకటి, కాలంలో మనకు కనపడే అంశాలు గోచరిస్తూ ఉంటాయి. రెండు, తాత్వికంగా కాలం బయట లేదు, మనలో ఉందని కూడా మనకి తెలుస్తుంది. కాలం పరిమాణ రూపంలో కనపడుతుంది. కాలం అంటే పరిమాణ స్వరూపిణి, పరిమాణ ప్రదాయిని. కాలానికి మరొక అర్థం కలియతేతి కాలః. కర్మని ఫలాన్ని కూర్చుతూ దాని యొక్క కారణం, ఆ కార్యం మరి యొక్క దానికే కారణమై ఆ కలనం చేసే శక్తి పేరు కాలం. కాలానికి భగవత్ స్వరూపముగా నమస్కరించుకోవాలి. కాలానికి కనిపించే లక్షణాలు బట్టి పేర్లు ఏర్పరిచారు. ఆ యుగాలకి కాలంలో మనం అనుభవిస్తున్న మంచి చెడులు బట్టి ఆ పేర్లు పెట్టుకుంటున్నాం. అన్ని పురాణాల్లో కాలం గురించి, కాలాలలో వచ్చే మార్పుల గురించి ఉన్నాయి. కాలాన్ని, కాలంలో వచ్చే మార్పుల్ని ఈ విశ్వం, సృష్టి ఎన్ని రకాలుగా ఉన్నాయో, ఎన్ని లోకాలున్నాయో అని భాష్యకారులు ఎందుకు వివరిస్తారు అంటే, ఇది ఎప్పుడూ ఒకేలా ఉండదు, మారిపోతూ ఉంటుంది, వేటికి స్థిరత్వం లేదు అనే జ్ఞానం మనకి కలగడం కోసం, తద్వారా మనకు వైరాగ్యం కలగడం కోసం. అందువల్ల దేన్ని విన్నా మనకి ధర్మం పట్ల శ్రద్ధ కలగాలి, ప్రపంచం పట్ల వైరాగ్యం కలగాలి, భగవంతుని పట్ల ప్రేమ కలగాలి, ఆయనే నీ ఆత్మస్వరూపమును తెలుసుకోవాలి. ఈ నాలుగింటి కోసమే కూర్చుని వినాలి. ఇది ఇవ్వటానికే పురాణం పుట్టింది. కలికి గురించి పురాణాలన్నీ భవిష్యత్తి అని చెప్తున్నాయి. అంటే కలికి వస్తాడు, వచ్చాడు అని అనలేదు. ఎప్పుడో పుడతారు అని కూడా, ఎప్పుడు పుడతారో కూడా తిథితో పాటు చెప్పింది పురాణం. కలికి రాబోయే అవతారం అయినప్పటికీ ఉన్న మనం కలికిని స్మరిస్తే స్మరించిన వారికి కలిబాధలు లేకుండా కాపాడుతాడు. కల్కి అంటే నారాయణుడు అని మరో రాదు. కల్కి అంటే వాసుదేవ స్మరణ, నారాయణుని స్మరణ. కల్కికి నమస్కరిస్తూ కాలస్వరూపాన్ని వివరించారు. కృత, త్రేత, ద్వాపర, కలి నాలుగుంటిని కలిపితే ఒక మహాయుగం అని అంటారు. ఇలాంటి మహాయుగం 71 కలిపితే ఒక మన్వంతరం. 14 మన్వంతర ఒక కల్పం. ఇది బ్రహ్మగారికి ఒక పగలు, అప్పుడు కల్పాంతం. ఇప్పుడు మనం ఉంటున్నది శ్వేతవరాహ కల్పంలో. 7వ మన్వంతరంలో 28వ కలియుగం. ఇంకా లెక్క ఇలా ఉంది. కృతయుగం 17,28,000 సంవత్సరాలు. త్రేతాయుగం 12,096,000 సంవత్సరాలు. ద్వాపరయుగం 864,64,000 సంవత్సరాలు. కలియుగం 432,000 సంవత్సరాలు. మొత్తం కలిపితే 43,20,000 సంవత్సరాలు. దీన్ని ఒక మహాయుగం అంటారు. ఇలాంటి 71 మహాయుగాలు ఒక మన్వంతరం. అలాంటి 14 మన్వంతరాలు ఒక కల్పం. ఇది కల్పం యొక్క స్వరూపం. చాలా సంవత్సరాల క్రితం కీరో అనే ఖగోళ శాస్త్రవేత్త అల్పకాలం మొదలుకొని మహాకాలం వరకు లెక్క కట్టిన విజ్ఞానం ఉన్న దేశం ఒకే ఒకటి అని, దాన్ని భారతదేశం అని చాటి చెప్పాడు. ఇంకా కాలాల గురించి వివరిస్తూ, ధర్మం సహజంగా చేయబడే యుగం పేరే కృతయుగం. అప్పుడు ప్రజలు ఎలా ఉండేవారంటే, ధర్మం తపస్సు కలిగి ఉండేవాళ్ళు. వాళ్ళు దివ్యత్వం ప్రకటింపబడుతూ ఉండేది. త్రేతాయుగం అంటే ధర్మం ఒక్క భాగం తగ్గిపోయింది. 3 పాదములు ధర్మం ఉన్నది, 2 పాదములు ధర్మం ద్వాపరం, తర్వాతది కలి. కలిహి అనే మాటకి శాస్త్రంలో నిర్వచనం ప్రకారం చూస్తే కలిహి అంటే కలహ రూప, ఇది ప్రధానమైన అర్థం. స్వస్తి. శ్రీకృష్ణ శరణమ్మ. శ్రీకృష్ణ శరణమ్మ శరణమ్మ అన్నాను. అంతే,
నేను మ్యూట్ లో ఉన్నాను, సారీ. చక్కగా చెప్పారండి శ్రీరాఘవ గారు, మంచి పాయింట్. ముంచె కలిహి అంటే కలరు కలహ రూప, కలహం కుర్వంతిస్మిన్ ఇది కలిహి అని చక్కగా ముందు వివరించారు. మన నెక్స్ట్ స్పీకర్ మీరు మొదలెట్టండి. శ్రీ సాయి వారణాస్ గారు.
అందరికీ నమస్కారం. శ్రీ గురుభ్యో నమః. నమో భగవతే తుభ్యం వాసుదేవాయ కల్కయే నారాయణాయ కృష్ణాయ గోవిందాయ నమో నమః. కలిహి కలహ రూప, కల్యంతే కలహం కురువంతి అస్మిన్ ఇది కలిహి. ఒకరికొకరు పడకుండా పోవటం ఉన్న కాలం కలికాలం, ఇది కలియుగం. కలిసి ఉండనీయదు. కలహానికి కారణం ఏమిటి అని ఆలోచిస్తే, కలహానికి కారణం కులం మతం కాదు, మనిషి స్వభావం. ప్రతి దాంట్లో భేదబుద్ధి, బయట కొట్టుకోవటం లేదా సొఫిస్టికేటెడ్ గా అయితే కొంచెం లోపలే కుళ్ళుకోవటం. దీనికి మూలం ఏమిటి అంటే, నీలకంఠ దీక్షితులు వారు చెప్పారు, మోహస్య కార్యభూత కామక్రోధ లోభాది రూప కలిహి. ఇదే మనకి భగవద్గీతలో త్రివిధం నరకసీయేదం ద్వారం నాశనం ఆత్మన కామక్రోధస్తథా లోభ తస్మాదేతత్రయం త్యజేత్. ఈ మోహం అనే వేరు అంటే ఈ మూలం, ఈ రూట్ నుంచి వచ్చిన చెట్టు యొక్క కొమ్మలే ఈ కామక్రోధ లోభాదులు. మోహం అంటే ఏమిటి అంటే, దాని నిర్వచనం సత్యాన్ని అసత్యం అనుకోవటం, అసత్యాన్ని సత్యం. ముందు ఈ కొమ్మలను చెట్టుతో సహా నరికి తర్వాత ఆ వేరు అంటే ఆ రూట్స్ అంటే ఆ మోహాన్ని కూడా పెకలించి నిర్మూలించాలి. ఒక రకంగా చెప్పాలంటే దుంపదంచటం అని దీన్ని అంటారు. నిర్మూలించాలి అంటే అవి ఏమిటో తెలియాలి కదా. అంటే కామం అంటే ఏంటి, లోభం అంటే ఏమిటి. కామం అంటే ఇంద్రియ భోగములు. అవి నెరవేర్చడానికి ఏమన్నా చేయటం, హద్దుమీరి ప్రవర్తించటం, దొరికినది పోతుందేమో అనే భయం మూలంగా దానిని దాచుకుని దొరకబుచ్చుకోవాలి అనే ప్రయత్నం లోభం. ఈ రెండూ కుదరకపోతే క్రోధం. ఇది బాగా పెరిగిన కాలమే కలికాలం. నాకు కూడా ఉండాలి, నాకు కావాలి, అంతవరకు ప్రమోదం న్యాయం. నాకే ఉండాలి, నాకు మాత్రమే అందాలి, ప్రమాదం అన్యాయం. ఈ లక్షణాలు ఎక్కువగా కనబడే కాలం కలి అయితే, ఈ లక్షణాలు ఎక్కువగా కనబడే మనస్సులో కలి ఉన్నట్లే. వీటిని నశింప చేసుకుంటే కలికి దూరంగా ఉంటాం, కృతయుగంలోకి వెళ్ళిపోతాం. తదనంతరం పరమాత్మకి దగ్గర అవుతాం. ఇదే గీతలో చెప్పారు పరమాత్మ, జితాత్మన ప్రశాంతస్య పరమాత్మ సమాహిత. మరి నశింప చేసుకోవటం ఎలా? ఆధ్యాత్మిక సాధనతోనే. అసలు ఆధ్యాత్మిక సాధన అంటేనే కలిని నశింప చేసుకోవటం. మరి ఆధ్యాత్మ సాధన చేసుకోవచ్చు కదా అంటే దానికి పాపం అడ్డు వస్తుంది. పాపం అనగా ధర్మం అతిక్రమించటం, అధర్మాన్ని ఆచరించటం. అంటే కూడనిది చేయటం, చేయవలసింది వదిలేయటం. అంటే విహిత కర్మలు వదిలేయటం, నిషిద్ధ కర్మలు చేయటం. ఇదే మళ్ళీ గీతలో కూడా, అధర్మం ధర్మమితియా మన్యతే తమసావ్రత సర్వార్థాన్ విపరీతాంశ బుద్ధి సాపార్థ తామసి అని చెప్పారు పరమాత్మ. సింపుల్ గా చెప్పాలంటే, పాపం అనే చెట్టుకి వేరు అంటే ఈ రూట్ మోహం, కామక్రోధ లోభాలేమో ఇవన్నీ కొమ్మలు, వాటి ఫలం దుఃఖం. మరి దీని పరిష్కార మార్గం ఏమిటి అని ఆలోచిస్తే, ఆ మోహం అనే మూలాన్ని, ఆ వేరుని ఛేదనం చేసుకోవటం. ఎవరు చేస్తారు? మనమే చేసుకోవాలి, ప్రయత్నపూర్వకంగా చేసుకోవాలి. అదే ఆ ప్రయత్నమే ఆధ్యాత్మిక సాధన. ఎలా చేయాలి? ముందు ప్రవచనములు వినాలి. ఈ మూడిటి గురించి బాగా అర్థం చేసుకోవాలి, విచారణ చేయాలి. ఇదే మనకి యోగ వాసిష్ఠంలో చెప్పారు ఏమని, విచార పరమం జ్ఞానం అని. అందరూ అధర్మం చేస్తూ ఉంటే ధర్మంగా చలామణి అయిపోతూ ఉంటుంది. అంటే ఎలాగంటే, ఇప్పుడు మాంసాహారం తినకూడని వాళ్ళు తింటున్నారు అనుకోండి, అదేదో సమర్థం అనుకుని కొంతమంది పొగుడతారు, కానీ అది అధర్మం, అదేదో నార్మల్ అయిపోయింది. అలాగే మనకి డ్రింకింగ్ హ్యాబిట్స్ ఇళ్లలో కూడా తెచ్చుకుని అందరం మూడు తరాలు వాళ్ళు కలిసి చేస్తున్నారు అని గురువు గారు చాలా బాధపడ్డారు. ఇవన్నీ అధర్మాలే, కానీ ఇప్పుడు స్టాండర్డ్ అయిపోయినాయి, ధర్మం అయిపోయినాయి. అంటే ఏంటంటే, దీని అర్థం ధర్మాచరణ హాస్యాస్పదంగా మారిపోతుంది. సో కాల్డ్ ఎలీట్ ఎడ్యుకేటెడ్ అక్కడే అసలు ఈ శాస్త్రం విరుద్ధంగా జరుగుతున్నాయేమో అని అనిపించేలాగా ఉన్నదన్నమాట. అందుకని మనం ఏం చేయాలంటే, ఈ ప్రవచనములు వినాలి. ప్రతి పురాణంలోనూ కలి వర్ణన కల్కి అవతారం గురించి ఉంది. విష్ణు పురాణం, పద్మ పురాణం, భవిష్య మహాపురాణం అన్నిట్లోనూ. మరి ముందు నేను చెప్పాను ఆ విచారణ, విచారణ అంటే ఏంటి, ఎలా చేసుకోవాలి అంటే, ఇప్పుడే ఎలా ఉంది అంటే ఇంకా ముందు ముందు ఎలా ఉంటుందో అని భయం కలగాలి. అప్పుడు సాధన గట్టి చేసుకుంటాం, మళ్ళీ జన్మ లేకుండా ఉండే మార్గాలు చూసుకుంటాం. సంసారం అంటే భయం ఉండాలి, సర్వేశ్వరుడి మీద ప్రీతి ఉండాలి, పోతే కలి ప్రభావమో ఏమో కానీ సంసారం అంటే ఎనలేని ప్రీతి, భగవంతుడు అంటే భయం. సంసారం అంటే భయం ఉండాలని నేనంటలేదు, ఒక దైత్య కుమారుడు అన్నాడు, చిన్న ప్రహ్లాదుడు. అందుకేనేమో గీతాచార్యుడు ప్రహ్లాదశ్చాస్మి దైత్యానామని మురిసిపోయాడు. ఎన్నో జన్మలు దాటి వచ్చాము, ఇప్పటికి మానవ జన్మ వచ్చింది. శంకరాచార్యుల వారు చెప్పినట్టు దుర్లభం త్రయమేవ ఏతద్ దేవానుగ్రహ హేతుకం మనుష్యత్వం ముముక్షుత్వం మహాపురుష సంశయ. సో ఈ మానవ జన్మ వచ్చింది కదా, అందుకని దీన్ని ఏమైనా మనం సార్థకంగా చేసుకోవాలి అని ఆలోచన పెట్టుకుంటూ ఉండాలి. ఇప్పటికి ధర్మం అధర్మం గుర్తించగలుగుతున్నాం, అబ్బో కలికాలం అనే వాళ్ళైనా ఉన్నారు, క్రమంగా ఇది కూడా పోతుందేమో, దారుణ స్థితికి వెళ్ళిపోవచ్చు. ఈ విధంగా మనం విచారణ చేయాలి. ఈ ప్రవచనంలో ముఖ్యంగా అంశం రెండు అంశాలు ఉన్నాయి, కలి లక్షణాలు ఏమిటి పోల్చుకోవాలి, జాగ్రత్త పడటం, అంతేగాని భయపడటం భయపెట్టడం కాదు. డాక్టర్ దగ్గరికి వెళ్తే ఫలానా ఫలానా జాగ్రత్తలు తీసుకోకపోతే ఈ ప్రమాదాలు జరుగుతాయి అంటే భయపెట్టడమా, కాదు, బుద్ధిగా ఉండి బాగుపడమని అర్థం. తీసుకోవాల్సిన జాగ్రత్తలు కూడా చెప్పారు అగస్త్య మునులు, ఇలాంటి ఋషులు, నారద మహర్షి అందరూ మన కోసం. మనం బాగుపడాలి, ఎప్పటికైనా నేనెవరు అనే ప్రశ్న వేసుకుని జ్ఞానం కలగటానికి ఎన్నో రకాల వ్రతాలు, పూజలు, నిష్కామ కర్మ అంటే ఏమిటి ఇలాంటివన్నీ ఎన్నెన్నో చెప్పారు, రాశారు కూడా. ఎందుకు చేశారు వీళ్ళంటే, మన మీద వారికి ఉన్నది కరుణ, దయ. దీన్నే పరదుఃఖ అసహిష్ణుత అంటారు. పాపాల తీవ్రత తగ్గాలి, మళ్ళీ పాపం చేసే బుద్ధి పుట్టకూడదు, జీవుడు తరించాలి. ఎందుకంటే జీవుడు స్వతహగా శుద్ధుడే, అందుకే పురాణాలు. అందుకే మనకి భాగవతంలో ఆ భక్తి జ్ఞాన వైరాగ్యాల వృత్తాంతంలో అంతరార్థం సంకేతార్థం ఏమిటంటే, భక్తి పుష్టిగా తుష్టిగా ఉండాలి అంటే జ్ఞాన వైరాగ్యాలు సమృద్ధిగా ఉండాలి. జ్ఞాన వైరాగ్యాలు లేని భక్తి శుష్కం. మూడిటికి బలం ఎలా కలుగుతుంది, మామూలుగా 2 birds in 1 shot అంటాం, ఇక్కడ 3 birds in 1 shot మన ధర్మంలో. భాగవతం వింటే చాలు, మూడు వృద్ధిలోకి వస్తాయి అన్నమాట. అలాగే దత్తుడి అనుగ్రహం కూడా చాలా ముఖ్యం అని బ్రహ్మాండ పురాణంలో చెప్పారు. మనకి బాగా తెలిసినదే మత్స్తుగామి సనోవత్, మత్స్తుగామి సహ నహ అవతు, ఇదన్నమాట. జ్ఞాన వైరాగ్యంతో ఉన్న భక్తియే అసలైన భక్తి, ఇదన్నమాట భాగవతంలో ఉన్న కథ అంతరార్థం. అది సాధ్యమా, నిస్సందేహంగా అంటారే నాస్త్యత్ర సంశయ అన్నట్టు. అదే మన సనాతన ధర్మం గొప్పదనం, అభయం ఇస్తుంది, సాధించిన వాళ్ళ వృత్తాంతాలు పురాణాల ద్వారా చూపిస్తుంది. మరి ఉపాయం భగవన్ నామస్మరణ. ఇంత కలిలో కూడా భగవంతుడిని మరవకుండా ఉంటే క్రమంగా కలిబాధలు తొలగి కలిబాధల్లోంచి బయటపడతామని అభయవాక్కు ఇస్తున్నారు. పరమాత్మని ఆశ్రయించు, భేద బుద్ధి విడిచిపెట్టు. మరి నేను చాలా బిజీ కదా, ఈ స్మరణ ఎలా చేయాలి అనే ప్రశ్న వస్తే, శ్రవణం చాలా ముఖ్యం. శ్రవణం మనం డ్రై చేస్తూ, ఇంట్లో క్లీనింగ్ చేసుకుంటూ, వంట చేసుకుంటూ, స్నానం చేసుకుంటూ, అన్ని రకాలుగానూ చేసుకోవచ్చు. చైతన్య మహాప్రభు కూడా అన్నారు, నియమిత స్మరణేన కాల. నవవిధ భక్తుల్లో ఈ శ్రవణం అనేది ప్రథమంగా చెప్పారు, ఇది ప్రధానమైంది కూడా, మొదటిది ముఖ్యమైంది. పరీక్షిత్ అయితే ఈ శ్రవణం చేసే ముక్తి పొందేశాడు, పోతే ఎలా చేయాలో అలా చేశాడు కాబట్టి ముక్తి వచ్చింది. శ్రవణ మూలంగా ఏమవుతుంది అని ప్రశ్నించుకుంటే, శ్రవణం మూలంగా చిత్తానికి సంస్కారం వస్తుంది అన్నమాట. చిత్తాన్ని సంస్కరిస్తుంది శ్రవణం. ఎలా అంటే, మళ్ళీ మనం భాగవతాన్నే హెల్ప్ చేసుకుందాం. ప్రవిష్ట కర్ణరంధ్రేణ స్వానాం భావ సరోరుహం ధునోతి శమలం కృష్ణ సలిలస్తే యథాశరత్. ఈ శ్రవణం ఇప్పుడే కాకపోయినా ఎప్పటికైనా అది ఫలిస్తుంది. అందుకే ఇతిహాస పురాణాలు వేదార్థం విస్తారంగా చెప్పడానికే వచ్చాయి. ఇదే మనకి చెప్తారు, ఇతిహాస పురాణాభ్యం వేదం సముప బ్రహ్మయే. పోతే భవిష్య పురాణంలో, అలాగే పద్మ పురాణంలో, స్కాంద పురాణంలో కొన్ని నమ్మసత్యం కాని విషయాలు ఉన్నది, అది వాస్తవమే, వీటిని ప్రక్షిప్తాలంటారు. అయితే పురాణాలలో ప్రక్షిప్తాన్ని ఎలా పోల్చుకోవాలి, దానికి కొలబద్ధ ఏమిటి? కంచి పరమాచార్య అయితే వీటితో సహా అన్ని రక్షించుకోండి, వాటికి మనం అన్వయించుకోలేకపోతున్నాం కానీ ముందు ముందు ఎవరైనా చెప్పగలుగుతారు కదా అని చెప్పారు. పోతే కొలబద్ధ మటుకు వేదము, వేద విరుద్ధమైనది స్మృతి పురాణాలలో కనపడినప్పటికీ అవి ప్రక్షిప్తమనే తెలుసుకోవాలి. మళ్ళీ అక్కడ కూడా చిన్న క్లాజ్ ఉంది, వేదం ప్రమాణంగా తీసుకుంటూ ఏ ప్రయోజనంతో ఏది చెప్పారో చూసుకోవాలి. ఉదాహరణకి వ్రతాలు నోములు వేదాలలో లేనివి కదా అని ప్రక్షిప్తం అనకూడదు. వేదంలో అనేక సంకేతాలలో యాగాలలో చెప్పిన అంశములు సామాన్యుల చేత కూడా చేయించడానికి ఋషులు వ్రతాలు నోములుగా తీసుకొచ్చారు. అలా మనం సమన్వయం చేసుకోవాలన్నమాట. ఎలాగంటే ఇప్పుడు మనకి సత్యనారాయణ వ్రతంలో ఆ కథలు ఏమిట్రా అని అనుకుంటే అక్కడే చెప్పుంది, అది శ్రద్ధ కలిగించడానికి శ్రద్ధోత్పాదనార్థం అని చెప్పే ఉంది అక్కడ. అందరూ వివేక వైరాగ్యులు దాని సంపన్నులు కారు కదా. అదే మనకి గీతాచార్య కూడా చెప్పారు, నబుద్ధి భేదం జనయే తజ్ఞానాం కర్మ సంగినాం జోషయే సర్వకర్మాణి విద్వాన్ యుక్త సమాచరన్. జ్ఞానులకు కూడా అప్పుడప్పుడు అన్ని వేళల వివేక వైరాగ్యాలు ఉంటాయని చెప్పడం లేదు ఖచ్చితంగా. మనసు విచిత్రంగా ఉంటుంది, మళ్ళీ అది కూడా గీతాచార్యుడే చెప్పాడు, సదృశం చేష్టితే స్వస్యాహ ప్రకృతే జ్ఞానవానపై ప్రకృతి యాంతి భూతాన్ని నిగ్రహం కిం కరిష్యతి. శాస్త్ర విరుద్ధం ప్లస్ వేద విరుద్ధం కానంత వరకు ప్రజలు ధర్మాచరణ చేయటానికి పురాణములలో చెప్పినవి శిరస వహించాల్సిందే. బహుశాస్త్రములలో ప్రజ్ఞ కలిగిన వారు, సమన్వయించే శక్తి ఉన్నవారు పురాణాలలో ఏది ప్రక్షిప్తమో నిర్ణయించాలి. శంకరాచార్యుల వారైతే శాస్త్రం ప్లస్ యుక్తి రెండు కూడా చేయాలని చెప్పారు. దుస్తర్కాత్ సువిరమ్యతాం శృతిమతస్తర్కోనుసంధీయతాం అని సాధనా పంచకంలో చెప్పారు. పోతే వాటిని ఎలా సమన్వయం చేసుకోవాలి అంటే సమన్వయ సరస్వతి లాగా మనలాంటి గురువుగారి లాగా మనకి దొరికితే అదృష్టం అన్నమాట. మరి కలి ప్రభావం తప్పించుకోవటం ఎలాగా అంటే, వర్షం పడితే ఎవరు తడుస్తారు? గొడుగు రెయిన్ కోట్ లేని వాళ్ళు. ఉన్నవాళ్ళు తడవరు, తుంపర్లు పడతాయి అంతే. అలాగే కలియుగంలో అయినా ఒక గొడుగులాగా రక్షించే వ్యవస్థ ఉంది, ఉంటుంది. అవే భగవంతుడి అవతారాలు. ప్రధానమైన అవతారాలేమో యుగ సంధుల్లో వస్తాయి. అలాగే మహాత్ములు ధర్మానికి జ్ఞాని వచ్చినప్పుడు ఆవిర్భవిస్తూ ఉంటారు. ఎలాగంటే ఇప్పుడు శంకరాచార్యుల వారు 72 మతాలని ఖండించి షణ్మతాలు స్థాపించి సనాతన ధర్మాన్ని పునరుద్ధరణ చేశారు. అపయ దీక్షితుల వారు అలాంటి వారే. అలాగే నిర్మలమైన అనన్య భక్తితో తరించిన వాళ్ళు మీరాబాయి, తుకారాం, రామదాసు ఇలా అన్నమాచార్యుల వారు ఎంతమందో. సంగీతాన్ని యోగంగా చేసుకున్న త్యాగరాజు ముత్తుస్వామి దీక్షిత శ్యామశాస్త్రి గారు, అలాగే బృందావనంలో కృష్ణలీలలు తలుచుకుంటూ జీవించి రంగనాథుడిలో ఐక్యమైన ఈ కలియుగ గోదాదేవి చరిత్ర, ఇలాంటివి ఎన్నో చరిత్రలు ఎంతో మంది. వీళ్ళు మనకి ఆదర్శ వ్యక్తులు, అనుసరించగలం కూడా వీళ్ళందరినీ. పోతే మోక్షం కావాలి అనే తీవ్రమైన తపన ఉండాలి. వివేక వైరాగ్య జనిత భక్తి, అచంచల విశ్వాసం, శ్రద్ధ, క్లుప్తంగా చెప్పాలి అంటే మనందరికీ తెలిసిన సాధనా చతుష్టయం. మనసులో ఉన్న కలి ప్రభావం పోవాలి అంటే భగవంతుణ్ణి విడవకుండా పరమాత్మ చెప్పిన మాటలు, శాస్త్ర గ్రంథాలు అధ్యయనం చేసుకుంటూ, అప్పుడు ఇలా చేస్తే కలికి మనలోనే అవతరిస్తాడు, ఆవిర్భవిస్తాడు. ఇది ఎవరు చెప్పారు అంటే నారద భక్తి సూత్రాల్లోనే ఉంది. సహ కీర్త్యమాన శీఘ్రమేవ ఆవిర్భవతి అనుభవయతి భక్తాన్. మళ్ళీ మన పరమాత్మ కూడా చెప్పారు, భవామిన చిరాత్ పార్థ మయ్యావేశిత చేతసాం సంభవామి యుగే యుగే. అంటే యుగ యుగమనే కాదు, మాటి మాటికి తలచుకున్నప్పుడల్లా మీ హృదయాల్లో నేను ఆవిర్భవిస్తాను. ఇక్కడితో గురువుగారు ఉపదేశించిన రెండు రత్నాల లాంటి శ్లోకాలు చెప్పి ముగిస్తాను. వీటిని మనం రోజు ఎప్పుడైనా చెప్పుకోవచ్చు. శ్రీ నారాయణాయ వాసుదేవాయ విష్ణవే కల్కినే నమః. కర్కోటకస్య నాగస్య దమయంత్యాః నలస్య చ ఋతుపర్ణస్య రాజశేః కీర్తనం కలినాశనం. సర్వం శ్రీ గురుచరణారవిందార్పణమస్తు. స్వస్తి.
సంతోషం అండి, చాలా చక్కగా చెప్పారు. ఈ ముఖ్యమైన మీరు చెప్పిన ఈ పాయింట్స్ లో నన్ను బాగా ఆకర్షించింది, మోహస్య కార్యరూప కామ క్రోధ లోభాది రూప. ఈ కామం, క్రోధం, లోభం ఎప్పుడైతే పెచ్చు పెరిగిపోతాయో అది కలికాలం, కరెక్టే. ఇంకొకటి మీరు ఇందాక అన్నారు, ఒకరిని చూసి ఇంకొకరు అనుసరిస్తారు, ఇది కాదు, ఇది అధర్మం అని అన్నప్పుడు ఎందుకు చేయకూడదు అని ఫాలో అయిపోతూ ఉంటారు కదా. అధర్మానికి ఆకర్షితులు అవ్వడమే కలి లక్షణం. మనకి భగవద్గీతలో స్వధర్మే నిధనం శ్రేయ పరధర్మో భయావహ అని చెప్పారు. మనది కాని ధర్మాన్ని మనం ఆచరిస్తే మన ధర్మం, మన స్వధర్మమే మనకి శ్రేయస్సు. అది కాకుండా మనం ఇంకేదైనా పరధర్మం, మనది కాని ధర్మం ఏది ఆచరిస్తే అది మనది కాని, అది స్వధర్మం కానిది, అది ధర్మం కాదు, అది దాని దాన్ని మనం ఆచరించామంటే మనకి ప్రమాదమే. అది అలా ఆచరించడం కూడా కలిలో ఒక లక్షణమే, కలి లక్షణమే. కాబట్టి అది అలా చేయకుండా మనం ఉండాలి. కూడి జ్ఞాన వైరాగ్యాలతో ఉన్న భక్తి అసలైన భక్తి. అది కూడా చాలా మంచి పాయింట్ చెప్పారు. భగవంతుని మర్చిపోకుండా నామస్మరణ చేస్తూ ఆయన ఆరాధన చేస్తే క్రమంగా కలిబాధ నుండి బయటపడవచ్చు. మంచి పాయింట్ అండి. మరి మనకి నెక్స్ట్ మెహర్ చైతన్య గారు, నమస్కారం అండి. ఉన్నారా అండి?
నమస్కారం అండి, ఉన్నాను. శ్రీ గురుభ్యో నమ శ్రీ గణేశాయ నమ. భవిష్య పురాణంలో సుమంతుడు అని వ్యాస భగవాను శిష్యుడు. సుమంతుడు, వైశంపాయన, పైల, జైమిని అని నలుగురు వేదం స్వామి నుంచి గ్రహించారు. వీరిలో సుమంతుడు శతానికుడు అనే రాజుకి బోధించిందే భవిష్య మహాపురాణము. ఈ భవిష్య పురాణంలో ఒక్కొక్క పాదంలో ఏ విధంగా క్షీణదశ వస్తుందో కనిపిస్తుంది. ఇందులో కలియుగ లక్షణాలు చెప్పడం జరుగుతుంది. ప్రథమ పాదం నుంచే మనం కలి యొక్క సర్వలక్షణాలు చూస్తూనే ఉన్నాం. అయితే పాదములు బట్టి వాటి తీవ్రతలు గోచరిస్తాయి. రాక్షసులే భయపడే అంత భయంకరంగా మ్లేచ్చులు మన పూర్వీకుల మీద సనాతన ధర్మాన్ని దెబ్బతీయడానికి చేసిన దాడులు మనం మర్చిపోకూడదు. సనాతన ధర్మాన్ని దెబ్బతీస్తూ ధర్మాలు ఏమో అని భ్రాంతి కలిగినవి పుట్టాయి భారతదేశంలో. ఈ భ్రాంతి ధర్మాలు అధర్మాన్ని ధర్మముగా చూపిస్తూ వేద ధర్మ విరుద్ధమైన కొన్ని సిద్ధాంతాలు చెప్పి ఇవే గొప్పగా కనిపిస్తూ అవి అహింస అని బోధిస్తూ అవే గొప్పగా భావించడం చేత క్రమముగా క్షాత్రం మొదలైనవి క్షీణించి ఇతరులు ఆక్రమించడానికి అవకాశం ఏర్పడింది. ధర్మం అనగా హిందూ ధర్మం అనగా సనాతన ధర్మం. హిందుత్వానికి మాత్రమే ధర్మం అనే పదం వర్తిస్తుంది. ఇతర వాటికి మతాలు అనే పదం వర్తిస్తుంది. ధర్మం అంటే మతం కంటే గొప్పది. ఏషు ధర్మ సనాతన అనే వేద ధర్మం మనది. ఆ వేదం చెప్పిన ధర్మాన్ని మనకి ఇతిహాస పురాణములు అన్ని అందిస్తాయి. పాదములలో ఒక్కొక్కటిగా క్షీణిస్తున్న దశలో కొందరు మహాత్ములు వచ్చి ఎలా ఉద్ధరిస్తారో ఈ భవిష్య పురాణంలో చెప్పబడింది. మహాత్ములు ఎందరో భవిష్య పురాణములో ధర్మబోధన చేశారు. ధర్మాన్ని మనము రెండు విధాలుగా రక్షించాలి. బోధన రూపంలో ధర్మాన్ని దెబ్బతీసే అధర్మ పనులు చేసిన వారిని శిక్షించడంతో, శివాజీ, రాణా ప్రతాప్, కృష్ణదేవరాయలు, అహల్యాబాయి హోల్కర్ లాంటి వారిలో భగవద్ విభూతి ఉంది. కానీ వీరు కలికి అవతారం కాదు. చంద్రశేఖర సరస్వతి స్వామి వారు ఒక సంఘటనలో తనకి కప్పబోయే అద్భుతమైన శాలువాని తను వేయించుకోకుండా శివాజీ చిత్రానికి వేసి నమస్కరించారు. స్వామివారు అన్నారు, ఈ మహానుభావుడే లేకపోతే సనాతన ధర్మం నిలబడేది కాదు. ఊరి నిండా ముళ్ళు ఉన్నా మనము కాళ్ళకి చెప్పులు వేసుకుని ఎలా అయితే ముళ్ళను తీసేస్తామో అలాగే కలి లక్షణాలు ఎన్ని ఉన్నా ఇవి ఇంతే అని అనుకోకుండా మనము భగవత్ స్మరణ చేసుకోవాలి. సనాతన ధర్మం రక్షింపబడాలి. కలి లక్షణాలు మనం చేయాల్సిన కర్తవ్యాలు మనం తెలుసుకుంటే కలికి అవతారం ఆవిష్కరించుకోవచ్చు. యుగయుగానికి ఎలాంటి మార్పులు జరుగుతూ ఉంటాయి అని తెలియజేస్తూ గురుగారు మహాభారతంలో ఒక సన్నివేశం, పాండవుల వనవాసం చేస్తున్న సమయంలో భీమసేనుడు ద్రౌపది కోరిక మేరకు సౌగంధిగా కుసుమాన్ని తీసుకురావడానికి హిమవత్ ప్రాంతాల్లో సంచరిస్తూ ఉంటే తన ఆరాధ్యులైన హనుమంతుని దర్శనం కలుగుతుంది. భీమసేనుడు హనుమంతుని తన సీతా అన్వేషణ కోసం విజృంభించిన రూపాన్ని చూడాలి అని కోరగా హనుమంతుడు కొన్ని విషయాలు తెలియజేస్తారు. భీమసేన, అది ఏనాటి త్రేతాయుగములో నేను అవసరముతోటి ధరించిన రూపం. నేను కూడా యుగకాల మర్యాదలని గౌరవిస్తాను, అనుసరిస్తాను. యుగ పరివర్తనలో రూపభేదాలు, శక్తి భేదాలు ఉంటాయి. హనుమంతునికి శక్తి క్షీణిస్తుంది అని కాదు, కానీ తన కూడా యుగకాల మర్యాదలని అనుసరిస్తారు. ఇవి చెప్పినప్పటికీ హనుమంతుడు ఆ మహారూప దర్శనం భీముడికి ఇస్తాడు. భీముడు, ఆహా ఏమి రూపమయ్యా అని నమస్కరించి చూడలేకపోతున్నా ఉపసంహరించుకో అని భయపడి కోరతాడు. ఇప్పుడు నువ్వు చూసిన రూపము కన్నా కొన్ని రెట్లు ఆ రూపం ఉంటుంది. అవి నువ్వు చూడలేవు కూడా. భూమి, నది, నదాలు, పర్వతాలు, సిద్ధులు, దేవతలు, మహర్షులు కూడా కాలాన్ని అనుసరిస్తూ ఉంటారు. భాగవతంలో కృష్ణుడు కాలయవనుడి కథలో ముచుకుందుడిని అనుగ్రహిస్తాడు ముకుందుడు. ముచుకుందుడు బయటకి రాగా చెట్లు, మనుషులు, ప్రమాణాలు తగ్గిపోయి కనపడతాయి. ఇది కలియుగం వచ్చేసింది అని తెలుసుకుని కలి మానవులతో దూరంగా ఉండి సాధన చేసుకోవాలి అని అనుకోగా కృష్ణుడు కలిలో కూడా ఎవరికీ గోచరించని ఒక సిద్ధ భూమి, అదే భద్రికాశ్రమం వద్ద ఉన్న నరనారాయణ ఆశ్రమము అని తెలియచేసి అక్కడికి వెళ్ళమని సూచిస్తాడు. ఇప్పటికీ అలాంటి సిద్ధ భూములు రక్షింపబడతాయి, సామాన్య మానవులకి గోచరం కావు. ఈ సిద్ధ భూముల్లో రానున్న కలికి కోసం తపస్సు చేస్తూ ఉత్తమమైన శాస్త్రములను పరిరక్షిస్తూ సిద్ధ పురుషులు ఎంతో మంది ఉంటారు. ఈ ఉత్తమ విద్యలను తపస్సు లేకపోవడం వల్ల, అర్థం చేసుకునే బుద్ధి శరీరాలు లేకపోవడం వల్ల మనకి గోచరించవు. ఈ కలి మానవులకి ఉండవు కాబట్టి ఉత్తమ విద్యలు సాక్షాత్కరించవు, అంటే కానీ నశించపోవు. భవిష్య పురాణంలో నైమిషారణ్యంలో కొంత వేల మంది మహర్షులు నివాసం. గంగా యమునయోర్ మునిభ్యశ్చ నమః, నారాయణ నమస్కృత్య నరంచైవ నరోత్తమం అని కలియుగంలో ప్రతి ఒక్కరూ నమస్కరించుకోవాలి. మ్లేచ్చులు అడుగు పెట్టడం వల్ల క్షేత్రాలు దివ్యత్వం అంతరించి ఎక్కడికో వెళ్ళిపోతుంది. ఇలాగా తపోభూములు కరువు అయిపోతాయి అని చెప్పి ఆ మహర్షులు భద్రికాశ్రమానికి చేరుకుంటారు. అయితే కలిమానవుడికి గోచరించవు ఈ సిద్ధభూములు, గోచరించని సిద్ధభూములు ఉన్నాయి. అందులో సిద్ధ పురుషులు ఉన్నారు. ఒక్క సిద్ధ పురుషుడిని కొంతసేపు చూడాలి అంటే కొన్ని సంవత్సరాల పాటు కఠోర నియమాలతో ఏకాంతంలో కొన్ని ప్రాంతాల్లో మాత్రమే తపస్సు చేయాలి. అప్పుడు ఆ సిద్ధ పురుషుల యొక్క దర్శనం కొంచెంసేపటికి మాత్రం లభిస్తుంది. సిద్ధ పురుషుడు అనుగ్రహిస్తే కొంచెం సేపు ఒక్క సిద్ధ భూమికలో ఉండవచ్చు. అనుభవాలు అన్ని భ్రాంతులు కావు, కానీ భ్రాంతులన్నీ సత్యాలు కావు. అయితే కొందరు పెద్దలకి ఈ సిద్ధ భూములు అనుభవానికి వచ్చి ఉండవచ్చు. కలియుగంలో సిద్ధ పురుషులకి కొదవు లేదు. ఒక శాస్త్రాన్ని, ఒక ధర్మాన్ని అనుసరిస్తూ నిష్ఠగా అనుసరిస్తూ ఒక శక్తి వస్తుంది. అనుష్ఠానం అంటే ధర్మ అనుష్ఠానం ప్లస్ మంత్ర అనుష్ఠానం. ధర్మ అనుష్ఠానానికి శక్తి ఎక్కువ. కేవలం ధర్మ అనుష్ఠానం వల్ల శక్తి వస్తుంది. ఈ శక్తితోటి దివ్యత్వం చూడవచ్చు. మంత్రంతో కూడిన ధర్మానుష్ఠానం కూడా దివ్యత్వాన్ని తెలుసుకోగలదు. కేవలం మంత్ర అనుష్ఠానం వల్ల ఉపయోగం లేదు. కొందరు సిద్ధులకి భగవంతుడు వాళ్ళకి కొన్ని దివ్య భూమికలు దర్శింపచేస్తాడు. జాత స్మృతి లాంటి ముందు జన్మ వెనుక జన్మ చెప్పగలిగే లాంటి విద్యలు కూడా అనుగ్రహిస్తాడు. అయితే ఇలాంటి విద్యలు తెలుసుకున్న కొంతమంది మహాత్ములు ఉంటారు, ఇప్పటికీ మహాత్ములు ఉంటారు, కానీ వాళ్ళు శాస్త్రపరంగా మనం పోల్చుకుని కరెక్ట్ గా చెప్తుంటే వాళ్ళని అనుసరించవచ్చు. ఇప్పటికీ హనుమత్స్వామి నరనారాయణ ఆశ్రమం సమీపంలో ఉన్న గంధమాదన పర్వతం మీద ఉన్నాడు. ఇక్కడే భీముడు హనుమంతుడిని దర్శించుకుంటాడు. శతం అనేది అనంతం అనే అర్థం లో వేదం చెప్పింది. కానీ శతం అంటే 100 ఏళ్ళు కాదు. యువకాలాన్ని అనుసరించి శరీరంలో బలములో ప్రభావంలో తేడా ఉంటుంది. పెరుగుతూ తగ్గుతూ కూడా ఉంటాయి. అయితే కాలయుగాన్ని అతిక్రమించడం ఎవరికైనా అసాధ్యమే. నేను కూడా యుగకాలాన్ని అనుసరిస్తాను, కాలాన్ని దాటడం సాధ్యం కాదు అని హనుమంతుడు భీముడికి చెప్తాడు. అయితే గొప్ప జిజ్ఞాసు అయిన భీమసేనుడు అడుగుతాడు, ఆ యుగ సంఖ్యలు ఏమిటి, వాటి ఆచారాలు ఏమిటి. అదే విధముగా ఆయా యుగాల్లో ఉన్న ధర్మ అర్థ కామ తత్వములు, శుభ అశుభ కర్మాలు, వాటి ప్రభావాలు, ఉత్పత్తి వినాశాల గురించి తెలియజేయి అంటాడు. ఏ యుగంలో సనాతనమైన ధర్మం ఉంటుందో అది కృతం. అక్కడ కర్తవ్యం అనేది లేదు, అంతా కృతమే. అంటే చెయ్యాల్సింది అంటూ ఏమీ మిగలదు. ధర్మాన్ని సహజంగా ఆచరిస్తూనే ఉంటారు. ధర్మాలు క్షీణించవు, ప్రజలు క్షీణించరు. దేవతలు, దానవులు, గంధర్వులు, యక్షులు, రాక్షసులు, నాగులు అనే జాతులు ఉన్నాయే గాని వాటి మధ్య భేదభావం లేదు. లేదు కొనుట అమ్ముట అనేవి లేవు. కృతయుగములో ఇక వేదములు ఇన్ని విభాగాలుగా లేవు అన్నారు. అన్నారు అంటే ఋగ్యజు సామవేద మంత్ర అక్షరాల్లో విభాగము లేదు. సన్యాసము అనగా త్యాగము వల్ల సంకల్ప మాత్రము చేతనే దేన్నైనా సాధింపచేసుకునే వారు అంటే ప్రయత్నం కంటే సంకల్పానికి బలం ఎక్కువ. ఒకటే ధర్మం కలియుగంలో, అది సన్యాస ధర్మం అనగా త్యాగము. త్యాగము చేతనే అంటే కర్మ నేను చేస్తున్న అహంకారము లేకపోవడం, కర్మను చేయడం ఫలాకాంక్ష లేకపోవడం, ఈశ్వరార్పణ బుద్ధితో చేయడం, ఇన్ని లక్షణాలు ఉంటే త్యాగం అంటారు. అదే సన్యాసం. కృతయుగంలో అసూయలు లేవు. అంటే దుఃఖాలు వల్ల వచ్చే రోదనలు లేవు, గర్వాలు లేవు, వాటి వల్ల వచ్చే వికారాలు లేవు. కృతయుగంలో నారాయణుడు శుక్ల రూపంలో ఉంటాడు. సృష్టిలో అన్ని వర్ణాలు గొప్పవే. ఒక వర్ణం ఎక్కువ, ఒక వర్ణం తక్కువ అని వేదం యొక్క విభాగం కాదు. అన్ని వర్ణములు భగవత్ స్వరూపములే. ఒక్కొక్క వర్ణానికి ఒక్కొక్క ధర్మం ఉంటుంది. వారి ధర్మం వారు పాటిస్తూ ఇంకొకరిని గౌరవించడం అనేది కృతయుగంలో సహజంగా ఉంటుంది. వీరి మధ్య వైషమ్యాలు ఉండవు, వైమనస్యాలు ఉండవు. ధర్మం యొక్క అసలు స్వరూపమే కృతయుగం. నాలుగు ఆశ్రమాలు అనగా బ్రహ్మచర్య, వానప్రస్థ, గృహస్థ, సన్యాస. ఇందులో ఏం చెప్పారు? ధర్మ సన్యాస ఏవచ. చతురాశ్రమ యొక్కటైన కర్మణ ఎవరి కర్మ వాళ్ళు చెప్పినప్పటికీ ఆశ్రమాలు, నాలుగు ఆశ్రమాలు వాళ్ళు కర్మ పాటిస్తున్న వాళ్ళు సన్యాసులే. త్రేతాయుగంలో క్రియారూపం త్రేతాయుగంలో క్రియారూపం చూపించి సిద్ధి పొందుతారు. లోకం క్షేమం కోసం క్రియారూపంలో చూపిస్తారు. త్రేతాయుగంలో నారాయణ యొక్క రూపం ఎరుపు రంగు. ఈ తర్వాత ద్వాపర యుగం వస్తుంది. రోమ శ్రీ గురుచారాన్ని వస్తూ పెద్దలందరూ తప్పులు చెప్పి నిర్ణయం ఉంటే సరిదిద్దాలని కోరుదు. స్వస్తి.
ముఖ్యమైన పాయింట్స్ మళ్ళీ రికలెక్ట్ చేసుకుంటే కనుక నాకు బాగా అనిపించింది. అంటే మళ్ళీ రికలెక్ట్ చేసుకోవాల్సింది, కలియుగంలో అందరికీ ఉండదు ఒకటే ధర్మం. అందరూ ఫాలో మనం పాటించవలసింది త్యాగం. అంటే అహంకార రాహిత్యంతో ఈశ్వరార్పణ బుద్ధితో చేసే కర్మనే త్యాగం అంటారు. అలాగే అందరూ ధర్మానుష్ఠానం అంటే శాస్త్ర విదితమైన కర్మలను శ్రద్ధగా ఆచరిస్తూ, మంత్రం ఇస్తే మంత్రం శ్రద్ధగా ఆచరిస్తూ, గురువాక్యం విశ్వాసంతో వారు చెప్పిన పనులు చేస్తూ, అలాగే మన ఇంకా దేవాలయ రక్షణ, ఇంకా ఇతరులని బాధ పెట్టకుండా ఉండేటటువంటి కొన్ని మంచి పనులు, ఏదైనా ధర్మం నిలబడేటట్లుగా చేయవలసిన ఏ పనులు. ధర్మానుష్ఠానం అంటే కేవలం మన ఇంట్లో మనం చేసే కర్మలే కాకుండా బయట కూడా ప్రశాంతత కలగడం కోసం ధర్మాన్ని ఆచరిస్తే అధర్మం వైపు వెళ్లకుండా ఉండేటటువంటి ధర్మాన్ని మనం ఆచరిస్తూ ఉంటే కలి ప్రభావం నుండి మనం తప్పించుకోవచ్చు. ఇటువంటి సనాతన ధర్మాన్ని ఆచరిస్తూ కలియుగంలో కూడా సనాతన ధర్మాన్ని ఆచరిస్తూ రక్షించడానికి ఎందరో మహానుభావులు ఉన్నారు. మనకు తెలిసిందే, మనకు జగద్గురువులు, కంచివారు కానీ, శృంగేరు వారు కానీ, ఇంకా రకరకాల సిద్ధ పురుషులు కూడా ఎందరో మనకు కనపడకుండా చాలా మంది వారు చేస్తూనే ఉన్నారు వారి వారు వారు వారి సైడ్ నుంచి. అలాగే గొప్ప గొప్ప రాజులు ఉన్నారు, ఎందరో గొప్ప గొప్ప చక్రవర్తులు. మనకు తెలిసింది మన శివాజీ అని చెప్పవచ్చు, ఇంకా ఉన్నారు అలా. అటువంటి మొదలగు గొప్ప గొప్ప చక్రవర్తులు కూడా వాళ్ళ వాళ్ళ గురువాక్యములను అనుసరించి ధర్మానుష్ఠానం చేస్తూ సనాతన ధర్మాన్ని నిలబెడుతున్నారు. అంటే ఈ రోజుకి మనం ఇలా ఉన్నాము అంటే కూడా వాళ్ళందరూ, వాళ్ళు ఎక్కడున్నా కూడా వాళ్ళందరూ ఆశీస్సులతోనే మనం ఇంకా నిలబడగలుగుతున్నాం, ఆచరించగలుగుతున్నాము అన్నది బాగా చక్కగా వివరించబడింది. వర్ణ వివక్ష ఉండకూడదు, ఇది చాలా ముఖ్యమైన విషయం. ఏ వర్ణం వారు వాళ్ళకి విధించిన ధర్మాన్ని ఆచరిస్తూ ఉంటే అంత చక్కగా ధర్మానుష్ఠానం కూడా అందులో భాగంగా నడుస్తుందని చాలా బాగుందండి, చక్కగా చెప్పారు. మనకి ఇప్పుడు మరి నెక్స్ట్ వారు మా గౌరీ గారు.
నమస్తే అండి, ఉన్నాను. వినపడుతుందా?
వినపడుతుంది తల్లి.
శ్రీ గురుభ్యో నమః, శ్రీమాత్రే నమః. నేను చెప్పిన ఇప్పుడు చెప్పబోతున్నట్లో ఏమైనా ప్రొనౌన్సియేషన్ గ్రామాటికల్ మిస్టేక్స్ ఉంటే ప్లీజ్ క్షమించాలి. ఇప్పుడు చైతన్య గారు చెప్పిన లాగా త్రేతాయుగం గురించి హనుమంతుడు భీముడికి ఏమేమి చెప్పినారో అవి అన్ని చెప్పుకొని గురువు గారు త్రేతాయుగంలో భావ సంకల్పంతో ప్రజలు పనులు చేస్తారు, ఈ పని చేస్తే ఇలాంటి ఫలితం వస్తుంది అని అనుకొని పని చేస్తారు, భావంతో సంకల్పం చేస్తారు, దాన్ని క్రియారూపంలో చూపిస్తారు, అక్కడి నుంచి సిద్ధి పొందుతారు. అదే ఆ త్రేతాయుగంని అని చెప్పి ఇక్కడ దానం ధర్మం తపస్సుతో ప్రజలు అందరూ ఉంటారు అని చెప్పి దీని తర్వాత ద్వాపర యుగం గురించి చెప్తున్నారు హనుమంతుడు. ద్వాపర యుగంలో విష్ణు పసుపు రంగులతో ఉంటాడు. వేదం ఈ యుగంలోనే నాలుగు భాగాల్లో ఆయింది. ఇప్పుడు దీని తర్వాత నీలకంఠ దీక్షితులు వ్యాఖ్యానం తీసుకొని గురువు గారు మనకు ఈ ఏకవేదం ద్వివేదులు త్రివేదులు అంటే మేమేమి అనుకుంటాము, ఏకవేదులు అంటే ఒక వేదం తెలిసిన వాళ్ళు అనుకుంటాము, అలా కాదు అని దాని గురించి వివరిస్తున్నారు. ఏమంటే ఏకవేదం అంటే మూడు వేదాల్లో ఏమి చెప్పిన మాటలు ఉన్నాయో అది అన్ని చేసుకొని అథర్వణ వేదంలో చెప్పిన జపాలను కూడా చేస్తారు, అదే ఏకవేద వాళ్ళే ఏకవేదులు అంటారు. ద్వివేదులు అంటే తమ శాఖల్లో చెప్పిన సంధ్యావందాన్ని కర్మలన్నీ ధ్యానాన్ని అనుష్ఠించే వాళ్ళు. త్రివేదులు అంటే వేదాల్లో చెప్పిన కర్మాలను మాత్రం చేసేవాళ్ళు త్రివేదులు, కర్మఫలుడు వీళ్ళు. ఏకవేదులు అంటే ధ్యానం మాత్రమే చేసేవాళ్ళు. అనృచులు అంటే రుక్కులు, ధ్యానాన్ని కూడా దాటిపోయిన స్థితిలో ఉండేవాళ్ళు. ఇది చెప్పుకొని గురువు గారు దీని తర్వాత ద్వాపర యుగంలో వేదాన్ని ఆధారంగా తీసుకొని రకరకాల శాస్త్రాలు కూడా ఏర్పడాయి. తపస్ ధ్యానం ఇది ఈ రెండు ప్రజలకు ఉంటుంది ఈ యుగంలో. ఒక్క వేద జ్ఞానం లేకపోవడం వల్ల అనేక వేదాంత మాటలు చెప్పే అవసరం వచ్చేసింది. ఏకం అద్వితీయం బ్రహ్మ ఈ ఒక్క మాట మనకు అర్థమవ్వాలి అనే ప్రయత్నంతోనే వేదాంతం అనేక వేదాంతాలు వచ్చాయి. దీనికి తర్వాత ఈ ద్వాపర యుగంలో సాత్విక గుణం తగ్గిపోయి రాజస గుణం పెరుగుతూ ఉంటుంది. ఆ సమయంలో సత్యాన్ని కొన్ని వాళ్ళే పాటిస్తారు. రాజసం అంటే రాజసానికి ఆ గుణాల్లో రాజసానికి ఏమంటే దానికి ప్రవృత్తి వస్తుంది, రాజసం ఉంటే ప్రవృత్తి వస్తుంది. ఇంకొక మాట ఆ గుణం వల్ల వచ్చే రోగాలు కూడా ఈ యుగంలో వచ్చేసింది. ఇక్కడ గురువు గారు ఏమంటున్నారంటే కృతయుగంలో పూర్ణ గుణాలు పట్టి యుగాలు కూడా మార్పులు వస్తాయి. అది కృతయుగంలో పూర్ణ సాత్విక గుణం, త్రేతాయుగంలో సాత్విక గుణం ఉంటుంది, కొంచెం రాజసం తగులుతుంది దానితో పాటు. ద్వాపరయుగంలో సాత్వికం ఉంటుంది కానీ ఎక్కువ రాజసం వచ్చేస్తుంది. కలియుగంలో సాత్వికం రాజసం ఉంటుంది, సాత్వికం ఉంటుంది, దానితో పాటు తామసం కూడా వచ్చేస్తుంది. అంటే ద్వాపరయుగంలో ఇంకా తామస గుణం రాలేదు. సాధన అంటే ఏమి అని గురువు గారు ఇక్కడ మనకు చెప్తున్నారు. సాధన అంటే ఇది ఇది కలి లక్షణం, ఇలానే ఉంటుంది ఈ యుగం అని చెప్పడం కాదు. సాధన అంటే కలియుగంలో కృతయుగం లాగా మనం ఎలా ఉండవచ్చు అని మేము ప్రయత్నం చేయాలి, అదే సాధన అంటే. ఇప్పుడు శరీరాన్ని పీడించి తపస్సు చేస్తారు ద్వాపరయుగంలో. ఈ యుగాల్లో ఐహిక కర్మ కామాల కోసరం, స్వర్గాదుల కోసరం, దీని రెండు కోసరం తపస్సు చేస్తారు. ఇవి అన్ని చెప్పుకొని మళ్ళీ హనుమంతుడు కలియుగం ఎలా ఉంటుంది అని చెప్తున్నాడు భీముడికి. ఒక్క పాదం మిగిలి లాస్ట్ పాదం కలియుగంకి వచ్చేస్తున్నావు. సంపూర్ణ లక్షణం ఇక్కడ తామసమే. విష్ణు ఈ యుగంలో కృష్ణవర్ణంతో ఉంటాడు. అయితే కృష్ణ అవతారం ద్వాపరయుగంలో చేసిన అప్పుడు కూడా అవతారం మొత్తం కలియుగ మనవాళ్ళకే ఆ అవతారం వచ్చింది అని గురువు గారు ఇక్కడ చెప్తున్నారు. పాచండ ప్రచురే లోకే కృష్ణ ఏవ గతిర్మమ. ద్వాపరయుగంలో కూడా కృష్ణుడిని ఆ యుగం వాళ్ళు భిన్న భిన్న రూపాల్లో అక్కడక్కడ చూస్తున్నారు. ఒకరొకరు ఒక్కొక్క కృష్ణుడినే చూస్తున్నారు. కానీ భాగవత రూపంలో మేము కలియుగం వాళ్ళు మొత్త దర్శనం కృష్ణుడి మొత్త స్వరూపం చూస్తున్నాము. హనుమంతుడు కలియుగం గురించి తక్కువ చెప్పినాడు, ఎక్కువ చెప్పలేదు. ఏం చెప్పినాడంటే ఈ యుగంలో వేద యజ్ఞ క్రియలు ఉండవు, కోరికలు ఎక్కువ ఉంటాయి, అది కూడా అధర్మ కోరికలే ఉంటాయి, దానికి అధర్మ మార్గాల్లోనే ప్రయత్నం చేస్తారు. దీనికి ఫలితం ఏమి అంటే ఈతి బాధలు, వ్యాధులు, సోమరితనం, క్రోధ వికారాలు, మనోవ్యాధులు, ఇవి అన్ని వస్తాయి. దీనికి ఎఫెక్ట్స్ ఇవి అన్ని వస్తాయి. హనుమంతుడు ఏం చెప్తున్నాడంటే కలి ఇప్పుడు రాపోతుంది, ఇంకా కొంచెం మేము అక్కడ మహాభారతం కథలోనే ఉన్నాం కదా, సో అక్కడి నుంచి కలి ఇప్పుడు రాపోతుంది. మేము చిరంజీవులు, కానీ చిరంజీవులు అంటే కూడా మేము కలియుగంలో దాన్ని అనుసరించి ఉంటామే, కానీ మేమేం చేయము, అది మార్చడానికి ఏం చేయము. ఎందుకంటే వాళ్లకు తెలుసు, వాళ్ళు అన్ని యుగాల్లో ఉంటారు, వాళ్లకు తెలుసు ఆ యుగంలో ఏమి వస్తాయో అవి చూసుకొని మేము ఉంటాము. దీని తర్వాత భీముడు హనుమంతుడి దగ్గర ఇవి అన్ని విన్నాను, కానీ నీ అసలు స్వరూపం అప్పుడు లంకకి వెళ్ళినప్పుడు నీ అసలు స్వరూపం అదే ఫస్ట్ అడిగినాడు కదా, అది మళ్ళీ అడుగుతాడు సరే అని హనుమంతుడు ఆ స్వరూపం చూపిస్తాడు భీముడికి. ఇప్పుడు హనుమంతుడు అక్కడ గురువు గారు ఏం చెప్తున్నారంటే యుగ చర్చ అంటే అది గొప్పది, అది అది చేయాల్సిందే, అప్పుడే మనకు తెలుస్తుంది యుగాల్లో ఎలా ఉంటుంది, దాన్ని బట్టి మేము ఎలా ప్రయత్నం చేయాలని. ఇప్పుడు ఇది హనుమంతుడు భీముడికి చెప్పిన యుగ లక్షణాలు. దీని తర్వాత పాండవాళ్ళు వనవాసం అప్పుడు మార్కండేయ మహర్షిని కలుస్తారు. అప్పుడు ధర్మరాజుడు మార్కండేయ దగ్గర కొంచెం విషయాలు అడుగుతాడు. కలి ఎలా ఉంటాడు, మీరు చిరంజీవి ఎన్ని యుగాళ్ళు చూసి ఉంటారు కదా నాకు చెప్పండి అంటే అంత అన్నాడంట మార్కండేయ మహర్షి. ఆహా ఆశ్చర్యం, నేను చెప్తాను, ఇది చాలా గొప్పది, నువ్వు అడిగిన ప్రశ్న ఆశ్చర్యమైనది, పవిత్రమైనది, చాలా గొప్పది. ఇప్పుడు ఫస్ట్ ఏమి చెప్తున్నారు మార్కండేయుడు అంటే స్వయం ఇప్పుడు నేను ఫస్ట్ నమస్కారం చేసుకుని పరమాత్ముడిని నమస్కారం చేసుకుని చెప్తున్నాను. ఆ పరమాత్మ గురించి కొంచెం విషయాలు చెప్పినాడు. పరమాత్మ అంటే ఎవరు అంటే స్వయంభువే పురుషాయ పురాణాయ శాశ్వతాయ అవ్యయాయ అవ్యక్తాయ సూక్ష్మాయ నిర్గుణాయ గుణాత్మనే. ఇవి అన్ని ఈ అన్ని లక్షణం కలిగేవాడు పరమాత్మ. వాడు ఎక్కడ ఉంటాడు అంటే, ఇదో ఇక్కడ పీతాంబరదారుడైన కృష్ణుడే, అప్పుడు అక్కడ కృష్ణుడు కూడా ఉన్నాడు, ఆ కృష్ణుడిని చూపించి ఇక్కడే ఉన్నాడు అని. ఈ కృష్ణుడే కర్త వికర్త, ఈయనే కర్త, ఈయనకి ఎవరు కర్త లేదు అని చెప్పుకొని, ఆ కాలం గురించి మాట్లాడుతుంటున్నామే, దీనికి కర్త ఈయనే అని చెప్పుకొని, మోక్షమే ఈయన స్వరూపము, వేదం మాత్రమే చెప్పగలిగిన పరమాత్ముడు గురించి వేదమే చెప్పలేదు. వేదం ఏమి అంటుంది, నేతి నేతి, ఇది కాదు ఇది కాదు అని చెప్పి, సరే మొత్తానికి పరమాత్మ అంటే ఎవడు అంటే, అది నాకు చెప్పడం నా వల్ల కాదు అంటుంది లాస్ట్కి. పరమాత్మ సృష్టి చేసి తిరిగి సృష్టిని తనలో లీనం చేస్తున్నాడు. ఆ సృష్టి లీనం ఆ సమయమే కాలం. ఇది మార్కండేయుడు ధర్మరాజుకి చెప్తున్నారు. ఈ కాలం ఎలా ఉంటుంది అని చెప్పి, అప్పుడు మొదలుపెట్టి కృత త్రేత ద్వాపర కలియుగం గురించి మార్కండేయ మహర్షి చెప్తున్నారు. ఇక్కడ శృతిలో ఒక మంత్రం ఉంది, దాని అర్థం ఏమంటే, నడిస్తే అది కృతయుగం, నిలబడితే త్రేతాయుగం, కూర్చుంటే ద్వాపరయుగం, పడుకుంటే కలియుగం. ఏమి అంటే చైతన్య దశ. ఆ చైతన్యం ఆ కాలంలో ఎలా ఉంటుందో అది చెప్తుంది శృతి మనకు. ఇప్పుడు 4008 సంవత్సరాలు కృతయుగం, అది కృతయుగం, యుగ సంధి సంధ్యాంశం అవి అన్ని కలుపుకొని 4008 సంవత్సరాలు కృతయుగం, 3600 సంవత్సరాలు త్రేతాయుగం, 2400 సంవత్సరాలు ద్వాపరయుగం అని చెప్పుకొని, దీని తర్వాత కలియుగం ఎలా ఉంటుందని ధర్మరాజుకి మార్కండేయ మహర్షి చెప్తున్నారు. ఏమంటే, మానవులు ఇక్కడ ఇప్పుడు కలియుగంలో అసత్యవాదులు అవుతారు, శాస్త్ర విరుద్ధం. అలాంటి అసత్యం మాత్రం కాదు, అసత్యం శాస్త్ర విరుద్ధం. అసత్యం అంటే శాస్త్ర విరుద్ధంగా మాట్లాడతారు. అది ఈ పూర్ణ సత్యం, మొదట మేము విన్నాం కదా, పూర్ణ సత్యం కృతయుగంలో ఉంటుంది, దానికి ఈ ఎక్స్ట్రీమ్ కలియుగం. ఇక్కడ పూర్ణ అసత్యం, యజ్ఞదానం ఉంటుంది కానీ అది ప్రతినిధులుగా ఉంటుంది, కానీ సత్యంగా ఉంటుంది యజ్ఞదానం కూడా. 4 వర్ణాలు ఉంటుంది కానీ విప్రులు శూద్రులు లాగా ప్రవిస్తారు. ధనం ప్రధానం అవుతుంది ఇక్కడ, విప్రులకు కూడా ధనం, అందరికీ ధనమే ప్రధానం. యజ్ఞ స్వాధ్యాలు దండ అజినాళ్ళు విడిచిపెట్టుతారు, స్వాధ్యాలు విడిచిపెట్టుతారు. బ్రాహ్మణాలు జపం చేయరు, మిగిలిన వాళ్ళన్నీ చేస్తారు. అన్ని వర్ణాల్లో బ్రాహ్మణాలే జపం చేయాలి, ఇక్కడ కలియుగంలో బ్రాహ్మణాలు జపం చేయరు, మిగతా వర్ణ వాళ్ళు జపం చేస్తారు. ఇలా ఎక్కువ అయిపోతే అదే కలియుగ లక్షణాలు. ఇక్కడ రాజులు పాపిగా ఉంటారు, అవినీతి కపటం ఇవి అన్ని రాజులే చేస్తారు. ఇది ఎక్కడ ఉంటుంది అంటే, అప్పుడు మార్కండేయుడు ఈ మొత్తం భారతదేశంలో ఇలాంటి ప్రవృత్తి వస్తుంది అని అప్పుడే చెప్పేస్తున్నారు. వర్ణ ధర్మాలను విడిచిపెట్టి వేరే వర్ణ పని చేస్తారు, అది మేము ఇప్పుడు కూడా చూస్తున్నాము. దీని రిజల్ట్ ఏమిటి అంటే, రిజల్ట్ కి మన గురువు గారు అక్కడి నుంచి తీసుకొని మనకు ఒక పెద్ద లిస్ట్ ఇస్తున్నారు. ఫస్ట్ గురు ఈ రిజల్ట్స్, కానీ ఇట్లా కలియుగంలో ఇలా ప్రవర్తిస్తే ఏమేమి వస్తాయి, అల్ప ఆయుసు, స్వల్ప బలమే ఉంటాయి జనులకి, స్వల్ప వీర్య పరాక్రమ ఉంటాయి, అల్పసార, అల్పదేహ, సత్య అల్ప భాష్య, జనపదాలు శూన్యాలు అవుతాయి, పల్లి పట్లు తగ్గి మిగిలినవన్నీ వస్తాయి, దిక్కుల్లో విష సర్పాలు ఉంటాయి, అందరూ వ్యర్థ బ్రహ్మవాదులు అవుతారు, మర్యాద ఇయ్యాల్సిన బ్రాహ్మణులని ఇతర వాళ్ళు ఒరే అలా పిలుస్తారు, వీళ్ళు ఆ బ్రాహ్మణులు సిత్తం చిత్తం అని వాళ్ళు వెనకాల ఉంటారు. ఒకప్పుడు పరిమళ గంధం ఇచ్చే వస్తువులు పరిమళం తగ్గిపోతాయి, రసాలు కూడా ఈ కాలంలో తగ్గిపోతాయి. అశ్లీల పదాలు స్త్రీలు చెప్తారు. ఒకప్పుడు స్త్రీలు అలా చెప్పేవారు కాదు, కానీ ఈ కలియుగంలో ఇదే లక్షణం. జనపదాల్లో అన్నం అమ్ముతారు, ఇది ఇక్కడ గురువు గారు చెప్పినారు. మేము అన్ని చోట్ల హోటల్స్ అవన్నీ చూస్తున్నాం కదా, సో అది కూడా కలి లక్షణం అంటున్నారు. అన్నం అన్నాన్ని అమ్మే లక్షణం కలియుగంలోనే ఉంటుంది. ధనం కోసం వేదాలన్నీ కూడా అమ్ముతారు బ్రాహ్మణులు. స్త్రీలు శీలాన్ని వ్యాపారం చేస్తారు. ఆవులు తక్కువ పాలు ఇస్తాయి. బ్రహ్మహత్యలు చేస్తూ అసత్యం పలుకుతారు అందరూ. మునిలు వేషాలు సరి, మునిలైనా బాగుంటారా అంటే ఉంటారు, కానీ సత్యవాదులు మునిలు ఇప్పుడు కూడా ఉంటారు, కానీ కలి లక్షణంలో మునిలుగా వేషం వేసుకొని వ్యాపారం చేస్తారు కొందరు. మద్యపానం చేస్తూ తినరాదని తిని పాషండ ధర్మం అవి అన్ని పాటిస్కొని ఉంటారు. వర్షాలు తగ్గిపోతాయి. హింసత్తి మనులై ఉంటారు అందరూ. ఇవి అన్ని చెప్పుకొని దీని తర్వాత కలి జనన కట్టం, కలి లీలా వినోదం, దీని తర్వాత కలి గురించి ఫస్ట్ చెప్పుకొని దీని తర్వాత కల్కి జనన కట్టం, కల్కి లీలా వినోదం ఉంటుంది. కలి గురించి ఫుల్ గా చెప్పుకొని తర్వాత వస్తాడు ఈ కలి తొలగే వాడు కల్కి అవతారుడు అని చెప్తారు గురువు గారు. అంతేనండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మాత్రే నమః.
ధన్యవాదాలండి. నాలుగు యుగ లక్షణాలు చక్కగా వివరించారు. అలాగే కలియుగంలో విష్ణువు కృష్ణవర్ణంతో వస్తారు అని చెప్పారు. బాగుంది. కలియుగ లక్షణాలు వింటున్నప్పుడు నిజమే మనం చూస్తూనే ఉన్నాం. చాలా ముఖ్యంగా ఎవరికి ఇప్పుడు ఇందాక మనం అన్నట్టుగా స్వధర్మం మీద నిరాధరణ, మనకంటూ విద్యుత్ బ్రాహ్మణులు క్షత్రియ వైశ్యులు క్షత్రియులు ఎవరి వారికి విధించినటువంటి కర్తవ్యం వాళ్ళు విడిచే. ఉదాహరణగా మనకు తెలిసినంతలో బ్రాహ్మణులు వేదాధ్యయనం చేయమంటే వాళ్ళకు కూడా ఎందుకో వేదం వేదాధ్యయనం మీద యజ్ఞాల మీద ఒకలాంటి ఏమిటి, దీనివల్ల మనకి ఏమొస్తుంది? అందరూ వేరే వాళ్ళు వేరే వేరే శుభ్రంగా లక్షలు సంపాదించేసుకుంటున్నారు, విదేశాలు వెళ్ళిపోతున్నారు, వాళ్ళ పిల్లలు వాళ్ళంతా ఏదో ఈ నాలుగు గోడల మధ్యలో యజ్ఞాలు చేసుకుంటూ ఇలా పెట్టుకుంటూ ఎంతసేపు వేదం మళ్లిస్తూ ఉంటే మనకేమొస్తుంది, మనల్ని ఎవరు ఆదరిస్తున్నారు అనేటటువంటి భావం నేను చాలా మందిలో చూశాను. అది కొంచెం బాధ వేస్తుంది. అయ్యో, మన భారతదేశమే వేద దేశమే, అటువంటి వేద దేశంలో మన మన వేదాధ్యయనం చేస్తూ వేద ధర్మం ద్వారా ఎంతో గొప్పగా ఉన్నత స్థితికి రావాల్సినటువంటి మన దేశం ఇందుకు ఇలా అయిపోతుంది అంటే ఇది కూడా ఒక కలి లక్షణం అని చాలా బాధేసింది. అంటే ఎవరికైనా సరే వాళ్ళ వాళ్ళ ధర్మం పట్ల అనాదరణ ఏర్పడిపోయి వేరే వాళ్ళు ఏదో ఆచరిస్తూ ఉంటే అది ఆకర్షితం, అధర్మం పట్ల ఆకర్షణ అంటారు చూడండి. అట్లా అధర్మం పట్ల ఆకర్షణతో మనం కొంచెం చాలా రకరకాల పరిణామాలు ఎదుర్కొంటున్నాము. అవే కలి లక్షణాలు. ఇంకా డీప్ గా చెప్పుకుంటూ పోతుంటే ఇంకా ముందు ముందు ఇంకా చాలా కలి లక్షణాలు ఉన్నాయి. సరే, మరి ఇంకా ఏమేమి ఉన్నాయో కొంచెం ఒక పక్కన వింటుంటే గుండెలో నాకైతే అప్పటికప్పుడు చదువుతున్నా ఎన్నిసార్లు వింటున్నా కొంచెం భయం వేస్తూనే ఉంటుంది. కానీ అన్నిటికీ మార్గం ఉంది. జబ్బు ఉంది కదా అని జబ్బును తలుచుకుంటూ కూర్చోం కదా. వైద్యుడు వైద్య నారాయణ హరి విష్ణుమూర్తి ఉన్నారు, ఆయన ఏం చెప్తారో చూద్దాం. ఇంకా ఇద్దరు ఉన్నారు మనకి మంచి వక్తలు, వాళ్ళు ఇంకా కలి లక్షణాలు ఏమిటి, దానికి తగిన పరిష్కారాలు ఏమిటో వారు చెప్తారు. మరి ఇప్పుడు మనకి నెక్స్ట్ వక్త సరిత గారు. సరిత గారు నమస్కారం అండి.
నమస్కారం అండి. శ్రీ గురుభ్యో నమః. ఇప్పుడు మార్కండేయుడు ధర్మరాజుకు చెప్తున్న కలి లక్షణాల గురించి తెలుసుకుందాం. కలియుగాంతంలో ఎలా ఉంటుంది, కలియుగం ఎలా ఉంటుంది అని చెప్తున్నారు. కలియుగాంతం గురించి చెప్తూ ఉంటే కొన్ని ఇప్పుడే ఉన్నట్లు అనిపిస్తుంది. కలి మొత్తం మూడు పాదాలు అధర్మం ఉన్నా ఒక పాదం ఎప్పుడు ధర్మం ఉంటుంది. హింసా ప్రవృత్తి అపవిత్రత ఉంటాయి. ధర్మ సంయుతులైన వారు అల్పాయుష్కులవుతారు. ధర్మాత్ములు వెనుకబడతారు, పాపాత్ములు వర్ధిల్లుతారు. వర్ధిల్లుతారని పాపాలు చేయరాదు. తర్వాత సద్గతి ఉంటుంది. అధర్మంతో సాధించవచ్చు అని కనిపించేలా ఉంటుంది. విశ్వాసం ఉండదు. క్రమంగా మానవుని మింగివేసే పక్షులు జంతువులు పెరుగుతాయి. అవి నగరాల్లో దేవాలయాల్లో ఉండవచ్చు. యుగాంతంలో స్త్రీలు 7-8 సంవత్సరాలకే గర్భవతులు అవుతారు. 10-12 సంవత్సరాల వయసులోనే పురుషులు తండ్రులు అవుతారు. 16 సంవత్సరాల్లోనే జుట్టు నేరుస్తుంది. ఆయు క్షయం తొందరగా ఉంటుంది. ఆయు మన్నగించి యువకులు వృద్ధుల్లా ఉంటారు. వృద్ధులు యువకుల్లా ప్రవర్తిస్తారు. విపరీత ప్రవృత్తి స్త్రీలలో ఏర్పడుతుంది. మార్కండేయుడు ఈ విధంగా చెప్తున్నాడు. మార్కండేయుడు చిరంజీవి కదా. కలియుగంలో కొంతకాలం అనావృష్టి, కొంతకాలం అతివృష్టి ఉంటుంది. ఒకసారి భయంకరమైన కలియుగం చూశాను. కల్పాంతంలో ఒక ప్రళయం చూశాను. అది చూస్తూ ఉన్నాను, అంతా జలమయం అయిపోయింది, చీకటి అయిపోయింది, భయం వేసింది. తాను నశించకపోయినా అన్నీ నశించడం చూడడం కూడా భయమే కదా. ప్రళయంలో 7 రకాల సూర్యులు ఉంటారు. కల్పాంతంలో సంవర్తక అగ్ని వాయువుల సహాయంతో వీచుతూ మొత్తం వ్యాపించిపోతుంది. నాగలోకాలు కూడా దహనమైపోతాయి. కొంతకాలం తర్వాత మేఘాలు రకరకాల వర్ణాలతో కురిసి సర్వం జలమయమైపోయింది. అప్పుడు వటభద్ర సాయిగా దర్శనమిచ్చాడు పరమాత్మ. కరార విందేన పదార విందం ఒకార విందే వినివేశ యంతం పటస్య పత్రస్య పుటేసేనం బాలం ముకుందం మనసా స్మరామి. అప్పుడు మార్కండేయ మహర్షి ప్రథమంగా బాలకృష్ణ రూపం చూస్తే బాలకృష్ణుడు నవ్వుతున్నాడు. ఆ నవ్వు ఎలా ఉందంటే, ఇంత చిన్నవాడని భయపడకుండా నవ్వుతూ ఉంటే అంత పెద్దవాడి నువ్వు భయపడుతున్నావా అన్నట్టు ఉంది. ఈ ప్రపంచమంతా ఇంకా నాశనం అయిపోయిందా అన్నట్టు చూస్తున్నాడు మార్కండేయుడు. అప్పుడు పరమాత్మ ఆయన్ని లోపలికి రాగాడు బాలకృష్ణుడు. ఆ పిల్లవాడి లోపలికి వెళ్ళిపోయాడు మార్కండేయుడు. ప్రపంచం అంతా కనిపించింది పరమాత్మ లోపల. అమ్మాయి అనుకుంటుండగానే బయటికి లాగాడు. ఇప్పుడు ప్రపంచం ఉన్నట్టా లేనట్టా? ప్రపంచం ఉందో లేదో తెలియదు, కానీ అది ఉన్నా లేకున్నా ఉన్నవాడి మాత్రం ఇదే అని తెలిసింది అని చెప్పాడు మార్కండేయుడు. పటపత్రం మీద ఉంటూ మార్కండేయుడికి చేసిన ఉపదేశమే విష్ణుగీత. జగత్ అంతా కూడా ఎవరి లీలా విలాసమో వాని ఎందు దృష్టి పెట్టి జీవించడమే నిజమైన జీవనం, అదే జ్ఞానం. మొట్టమొదట కల్పాంతం చూసినప్పుడు భయం వేసింది, మరలా భయపడలేదు, ఎందుకంటే జ్ఞానం ఉంది కనుక. ఇది అన్ని ఎలా గుర్తు పెట్టుకున్నానంటే వటపత్ర సాయి వల్ల కలిగింది. ఆయన మన పక్కనే ఉన్నాడు అని కృష్ణుడికి నమస్కారం చేశారు మార్కండేయ మహర్షి. ఇప్పుడు నువ్వు అడిగితే ఇవన్నీ చూశాను, నాకు అన్ని స్మృతికి వచ్చాయి అని ధర్మరాజు చెప్తున్నారు. కలి అప్పుడు ధర్మరాజు అడుగుతున్నారు, కలిలో అన్ని ధర్మాలు పడిపోతే ఎలా ఉంటాయి, మానవుల పరాక్రమాలు ఎలా ఉంటాయి, ఆహార విహారాలు ఎలా ఉంటాయి అని అడిగితే మరలా మార్కండేయ మహర్షి చెప్తున్నారు, కృతయుగం కూడా ఎలా ప్రారంభమవుతుందో చెప్పమని అడిగారు ధర్మరాజు. కలి లక్షణాలు చెప్తున్నారు ఇంకా కొన్ని. విద్యాహీనత వల్ల విజ్ఞాన శూన్యులు అవుతారు. అందువల్ల కామ క్రోధ లోభాలు పెరుగుతాయి. వర్ణములు సంక్రమలు పెరుగుతాయి. తపస్సు సత్యం పోతాయి. గోసంపద నశిస్తుంది. గోవులు పాలు ఇచ్చేది తగ్గిపోతాయి. మంత్ర జపాలు ఉండవు. శ్రాద్ధాలలో భోక్తాది నియమాలు తప్పిపోతాయి. నిషిద్ధ వస్తువులు భోజ్యములు అవుతాయి. కులం మీద ఉండే అభిమానం ధర్మం మీద లేదు. ఇప్పుడు మనం చూస్తున్నదే కాబట్టి ఇక్కడ గురుగారు ఏం చెప్పారంటే, హిందూ జాతి అంతా సంఘటితం కావాలి. హిందూ మతం బలంగా ఉంటే అన్ని మతాలు క్షేమంగా ఉంటాయి. కాబట్టి మనం అందరము సనాతన ధర్మంతో అందరూ సంఘటితం కావాలి అని చెప్పారు. శాస్త్ర నియమాలు సత్కర్మలు ఆచరించరు బ్రాహ్మణులు. కుతర్కవాదాలకు పోయి యజ్ఞాలు సత్కర్మలను ఆచరించరు. హేతువాద విమోహితులై నీచమైన పనులు చేస్తారు. తండ్రిని కొడుకు, కొడుకును తండ్రి చంపిన అయ్యో అని కూడా బాధపడరు. గొప్ప కబుర్లు చెప్పుకొని తప్పును సమర్థించుకునే వారు ఎక్కువ అవుతారు. వాళ్ళని బృహద్వాదులు అంటారు. నిరుద్వేగో బృహద్వాది ననిందా ఉపలభ్యతే. ఇంకా చెప్పాలంటే మ్లేచ్ఛభూతం జగత్ సర్వం. మ్లేచ్ఛులంటే వేద బాహ్య ప్రవర్తన కలవారందరూ మ్లేచ్ఛులే, యజ్ఞవర్జిత వాళ్ళు. ఉత్సవాలలో నిరానందంగా క్రియలు చేస్తారు. నిస్సాహుల ధనాన్ని, పాపాత్ముల ధనాన్ని కూడా పరిగ్రహిస్తారు. ఎప్పుడూ యుద్ధ ప్రీతి. పండితవాదిన దస్యుప్రాయ. రాజులు దొంగలవుతారు. పాలకులు రక్షణ ఇవ్వలేరు. సజ్జనుల సంపదలు లాక్కుంటారు. వివాహాలు ధర్మబద్ధంగా జరగవు. గురుశిష్య పద్ధతి ఉండదు. దాంపత్య ధర్మములు మిగలవు. అగ్ని ఆరాధన, దేవతారాధన క్షీణిస్తాయి. స్త్రీలకు సువర్ణాభరణాలు, రత్నాభరణాలు, వస్త్రాలంకరణ కన్నా కేశాది అలంకరణ మీద మోజు పెరుగుతుంది. ఇది విష్ణు పురాణంలో పరాశరుడు మైత్రేయునికి చెప్పింది. దోపిడీలు ఎంత పెరుగుతాయంటే ఒక చేయి ఇంకో చెయ్యిని దోచుకుంటుంది. పండితులు అనుకుంటున్న వాళ్ళు ధర్మాన్ని దెబ్బతీస్తారు. పిడికివాడు సూర్యుడు అనుకుంటాడు. ఒకరిని ఒకరు నమ్మరు. నమ్మదగిన పరిస్థితులు కనపడవు. బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర వర్ణాలు ఉండవు. కొడుకు తండ్రిని క్షమించడు. తండ్రి మాటను పాటించడు. భార్యలు పతి శుశ్రూషను ఏవగించుకుంటారు. సరి అయిన పంటలు దొరకవు. స్త్రీలు పురుషులు స్వైర విహారం చేస్తారు. కలియుగంలో అసహనం ఎక్కువ. అన్యోన్యత ఉండదు. శ్రాద్ధ కర్మలు, యజ్ఞ కర్మలు ఉండవు. ఎవరు ఎవరి మాట వినరు. వాడికి వాడే గురువు అనుకుంటాడు. ఆయు యుగాంతంలో 16 సంవత్సరాలే ఉంటుంది. స్నానాలు చేయకుండా భోజనం చేస్తారు. అగ్ని ఆరాధన, దేవత ఆరాధన ఉండదు. భార్యాభర్తలు అసంతృప్తిగా ఉంటారు. కపట సాధుత్వం, ఏది పడితే అది తినడం, ఎక్కడ పడితే అక్కడ తినడం, మ్లేచ్ఛాన్ని విడిచిపెట్టాలి, చెట్లను తోటలను నాశనం చేస్తారు కానీ బాధపడరు. ముఖ్యంగా మ్లేచ్ఛభూతం జగత్ సర్వం అని పదే పదే చెప్తున్నారు. సర్వం శ్రీ గురు చరణారవిందార్పణ మస్తు. స్వస్తి.
మ్లేచ్ఛభూతం జగత్ సర్వం, బాగుందండి. ముఖ్యమైన పాయింట్ అది గుర్తుపెట్టుకోవాలి. అంటే దీన్ని గురుగారు చెప్పినట్టు నామస్మరణ చేయడానికి కాదు, ఇలా ఉంటుంది జగత్తు మొత్తం అంటే అధర్మంతో నిండిపోయి ఉంటుంది. ఎక్కడ చూసినా కూడా మ్లేచ్ఛులు అంటే ఎవరో మనకి ఆల్రెడీ గురుగారు చెప్పేశారు కదా, అండ్ వాళ్ళ లక్షణాలు ఎక్కడ మన సనాతన ధర్మం బయట ఏ కొద్ది పాటి వాటి ఏ పాటిస్తున్న వారిని కూడా సైట్రాక్ట్ చేద్దాం అనేటువంటి ఆలోచనలతోనే ఇప్పుడు మనం ఇప్పుడు చూస్తూనే ఉన్నాం. మనం ఈ మనం చేయవలసినటువంటి ధర్మాచరణలు ఇవి మనల్ని చెయ్యనివ్వకుండా అడుగడుగున మనకి అడ్డంకులు కలిగిస్తూ ఉండేటటువంటి ఒక జాతి ఉన్నారు. సో అటువంటివి ఇంకా పెంచలేకపోతే ఇంకా జగత్తంతాలు అయిపోతుంది. మరి ఆ మ్లేచ్ఛులందరినీ అంతరించడానికి మరి మన నారాయణ స్వామి వస్తారు, చూద్దాము. మరి మన నెక్స్ట్ వక్త మా రమ నాగవల్లి గారు, నమస్కారం.
వినిపిస్తా ఉందా అండి నేను చెప్పేది? హలో హలో
హలో
వినిపిస్తా ఉందా అండి?
వినిపిస్తుందండి.
వినిపిస్తుంది.
శ్రీ గురుభ్యో నమః.
కలిలో ఇంకా పరిస్థితులు ఎలా ఉంటాయంటే, బాధపడకుండా చెట్లను నరుకుతారు, తోటలను నాశనం చేస్తారు, అందరూ ఎప్పుడు ఏమి జరుగుతుందోనని భయంతో జీవిస్తారు. ధర్మాన్ని నమ్ముకుని లోకానికి మేలు చేసేవారు ధర్మవృత్తి విడిచి అల్పుల చేతుల్లో హాహాకారాలు చేస్తూ హింసింపబడతారు. కొంతకాలానికి భారతదేశం వంటి పుణ్యభూమి కూడా మ్లేచ్ఛ జనులతో ఆక్రమించబడుతుంది. దేవాలయాలు, విప్రులు, ఆశ్రమాలు, నాగదేవతల ఆలయాలు పాడవుతాయి. ఆహార పదార్థాలు, వాతావరణం కలుషితం అవుతాయి. కాశ్మీరులో మరియు తమిళనాడు జరిగిన దౌర్జన్యాలు, కొన్ని దశాబ్దాలుగా పెరుగుతున్న బ్రహ్మద్వేషం, ప్రస్తుతం బంగ్లాదేశ్ లో జరుగుతున్న అత్యాచారాలు అన్ని కలి ప్రభావమే కదా. సనాతన ధర్మం కాపాడాలని ప్రయత్నిస్తున్న వారిని నాశనం చేయాలని జరిగే ప్రయత్నాల గురించి గోవా ఇన్క్విజిషన్ అనే పుస్తకంలో వివరించారని గురువు గారు ప్రస్తావించారు. మత మార్పిడి నుంచి తిప్పి వెనక్కి తీసుకురావడానికి కృషి చేస్తున్న వారిని కోపంతో బ్రాహ్మలపై ద్వేషాన్ని రెచ్చగొట్టారు. లేని ద్రావిడవాదం సృష్టించారు. సనాతన ధర్మాన్ని పాటించేవారు ద్రావిడులకు శత్రువులని ప్రచారం చేశారు. బ్రాహ్మణ్ జనసైడ్ అనే పుస్తకంలో ఈ విషయాలు స్పష్టంగా తెలియజేశారని గురువుగారు ప్రస్తావించారు. బ్రిటిష్ వారు రాకముందే మ్లేచ్ఛులు చేసిన దౌర్జన్యం విపరీతం. బ్రాహ్మలను చంపి తాళపత్రాలు తగలబెట్టి అగ్నిహోత్రుల పొగ కనిపిస్తే చంపేవారు. స్త్రీలను మానభంగం చేసేవారు. ఎక్కువ దాడికి గురైన వారు బ్రాహ్మలే. బ్రాహ్మలు బాగుంటే వారి ధర్మ ప్రచారం కష్టమని వారినే ధ్వంసం చేశారు. గురువు గారు ఇక్కడ బ్రహ్మద్వేషం గురించి ప్రస్తావించారు. కొన్ని దశాబ్దాలుగా బ్రహ్మద్వేషం పెరుగుతోంది. దీని వలన ధర్మం దెబ్బతింటుంది. ముందుగా బ్రహ్మం అంటే ఏమిటి? బ్రహ్మం అంటే వేదం, ధర్మం, తపస్సు, జ్ఞానం, పరమాత్మ. ఇవే జీవితంగా గడిపేవారు, బోధించేవారు బ్రాహ్మలు. ఈ ఐదింటిని ద్వేషిస్తూ వాటిని ప్రచారం చేసేవారిని కూడా ద్వేషించడం బ్రహ్మద్వేషం. ఈ సమస్య మన వ్యవస్థకి సంబంధించినది, కేవలం జాతి, కులం, వర్ణానికి సంబంధించింది కాదు. ఇలా బ్రహ్మద్వేషం పెరగడం వలన జ్ఞానాన్ని సమాజానికి అందించే సేతువు, మాధ్యమం దెబ్బతిన్నాయి. హిందూ మతంలో వైషమ్యాలు కల్పించారు. ఇలా కల్లోలాలు సృష్టించడానికి విదేశాల్లో రీసెర్చ్ కూడా జరుగుతోంది. రాజీవ్ మల్హోత్రా గారి స్నేక్స్ ఇన్ ద గ్యాంజెస్ అనే పుస్తకంలో ఈ విషయాలు వివరించారు. గురువు గారు ఆలయ వ్యవస్థల్లోని దౌర్జన్యాలను కూడా ప్రస్తావించారు. వీటి గురించి మనం రోజు చదువుతూనే ఉన్నాం, ప్రత్యక్షంగా చూస్తున్నాం కూడా. మరి ఈ కలి నుండి ఈ ప్రపంచానికి రక్షణ ఎలా కలుగుతుంది, ఎప్పుడు కలుగుతుంది? కల్కి విష్ణు యశానామ ద్విజ కాల ప్రచోదిత, కాలం చేత ప్రచోదింపబడి కలి నుంచి రక్షించడానికి కల్కి ఆవిర్భవిస్తాడు. ఎక్కడ? సంభల గ్రామంలో విప్రుల ఇంటిలో వృత్త సంపన్నుడై ప్రజల హితం కోసం తపస్సు ఆచరించి దివ్యాయుధాలు స్వీకరించి దస్యులను మ్లేచ్ఛులను తొలగించి తిరిగి సత్యయుగాన్ని ప్రతిష్ఠిస్తాడు. కల్కి అంటే కలియుగ నాయకుడే కాదు, సత్యయుగ ప్రతిష్టాపకుడు. కల్కికి నాకు సత్యయుగ సంస్కారం ఇయ్యవయ్యా అని నమస్కరించాలి. అలా నమస్కరిస్తే వర్షంలో గొడుగులాగా ముళ్లలో పాదుకల్లాగా రక్షిస్తాడు. మరి కలి ప్రతాపం పెరిగినట్టు ఎలా తెలుసుకోవాలి? మైత్రేయుడికి పరాశరుడు ఇంకా ఈ విధంగా సమాధానం చెప్తున్నాడు. నీకు తెలిసిన ధర్మం తగ్గుతున్నట్టు ఉంటేను, విచక్షణ కలవారు పాషండ వృద్ధి చెందితేను, ధర్మం చేసే ప్రయత్నాలు విఫలమైతేను, వేద మార్గం అనుసరించే వారికి హాని కలిగితేను, యజ్ఞం మానేస్తేను, వేదం పట్ల ఆసక్తి తగ్గి పాషండ మతాల పట్ల ఆసక్తి పెరిగితేను కలి పెరిగినట్టు. మరి భగవంతుడు ఎందుకు కలిని నిగ్రహించలేదు? మనకి భారతంలో దొరికిన సమాధానం ఏమిటంటే, కలి చాలా గొప్పవాడు, అంతకన్నా మంచి యుగం మరొకటి లేదు, అందుకే కలిని ఉపేక్షించాడు భగవంతుడు. గంగానది తీరంలో కొందరు ఋషులు వ్యాసుల వారిని అన్నింటికంటే గొప్పది ఏది అని అడిగారు. అన్నింటికన్నా గొప్పది కలి అన్నారు వ్యాసుల వారు. కలిలో కొంచెం మంచి చేసినా చాలా ఫలితం లభిస్తుంది. కృతయుగంలో 10 సంవత్సరాలు చేసిన ప్రభువుకు లభించిన పుణ్యం త్రేతాయుగంలో 1 సంవత్సరంలోను, ద్వాపర యుగంలో 1 నెలలోను, కలియుగంలో 1 రోజులోనూ లభిస్తుంది. అది తపస్సో, బ్రహ్మచర్యం, జపం ఏదైనా సరే. అందుకే కలి చాలా గొప్పది. కృతయుగంలో సహజంగా చిత్తశుద్ధి ఉంటుంది, త్రేతాయుగంలో యజ్ఞాలు, ద్వాపర యుగంలో అర్చన, కలియుగంలో నామస్మరణ తప్పింపజేస్తుంది. హరోర్నామ హరేర్నామ హరేర్నామ కేవలం కలౌ నాస్త్యేవ 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 గతిరన్యథ అన్నారు వ్యాసుల వారు. అల్పాయాసంతో గాని యథాశక్తిగా గాని సంకీర్తన చేసిన నేను సంతోషిస్తాను అన్నాడు నారాయణుడు. పరమ దుష్టుడైన కలియందు ఈ మహాగుణం ఉంది కనుక అందరూ భగవన్నామ స్మరణతో తరించవచ్చు. ఒకవైపు కలి లక్షణాలు ఎంత నిరాశాజనకంగా చెప్పారో మరొకవైపు అంత ఆశాజనకంగా కూడా చెప్తారు. మరి నామస్మరణతో తరించిపోవచ్చు కదా అంటే అది కూడా చేయనివ్వడు కలి. నామరూపాలతో పనేముంది అని వస్తారు ఉపనిషద్ గ్రూపులు. వారు మన నమ్మకాన్ని సందిగ్ధంలో పడేస్తారు. మరి కొందరు కొత్త దేవుళ్ళను పుట్టించి వారి పేర్లనే అనేటట్టు చేస్తారు. అందువలన సులభం అని చెప్తున్నా సులభం కూడా కష్టమే అవుతుంది అని చెప్తున్నారు. కలి బుద్ధిని మోహపరుస్తాడు, కలి బుద్ధిని మోహపరుస్తాడు. అయినా చేయగలిగినన్ని క్రతువులు చేయాలి, భగవంతుణ్ణి ఆశ్రయించాలి. కేవలం ఆయన కరుణతోనే తరించగలం. భగవంతుడిని మర్చిపోకుండా బ్రతికితే చాలు. అందుకే ఆయన తత్వం లీలలు ఉన్నాయి. నామం అనుకో, ధ్యానించు, దీనితో ముక్తి పొందవచ్చు. కలవు కేశవ కీర్తనాథ్. ఇవి విష్ణు పురాణంలో పరాశర మహర్షి మాటలు. భాగవతంలో 12వ స్కంధంలో వివరాలను కూడా ప్రస్తావించారు గురువు గారు. కల్కి భగవానుడు అవతరించిన వెంటనే సత్యయుగం ప్రతిష్ఠిస్తాడు, కానీ కలియుగాంతం వరకు మాత్రం ఆయన నామస్మరణే గతి. భాగవతంలో రాబోయే రాజవంశాల గురించి చెప్తూ నందవంశం వరకు చెప్తారు, కానీ ఆ తర్వాత పేర్లు చెప్పరు. వాళ్ళు రాజత్వ లక్షణాలు లేక అల్పకాలంలోనే పతనమవుతారు. పాలకులు దొంగలుగా మారిన రోజుల్లో విష్ణువు అవతరిస్తాడు. మనుషులు గాడిదలుగా తయారైనప్పుడు, అంటే అనవసరమైన భారాలు మోస్తున్నప్పుడు చరాచర గురువు, సర్వులకు ఆత్మయ్య అయిన విష్ణువు ఆశ్రయించిన భక్తులకు ముక్తిని ఇవ్వడానికి వస్తాడు. శంభల గ్రామంలో ఉద్భవిస్తాడు. దేవదత్తం అనే అశ్వాన్ని అధిరోహిస్తాడు. ఖడ్గం ధరిస్తాడు. అష్టైశ్వర్యాలతో ఉంటాడు. భూమి అంతా సంచరించి పాలకుల లక్షణాలతో ఉన్న దస్యులను సంహరించి సత్యధర్మాన్ని ప్రతిష్ఠిస్తాడు. ఆ తరువాత ఆయుధాలు విడిచిపెట్టి తపోనిష్టలో ఉంటాడు. భాగవతం పూర్తయిన తరువాత ఋషులు సుఖయోగీంద్రులను కల్కి యొక్క అవతార లీలా కథలను విస్తారంగా తెలుపమని అడిగారు. ఆ వివరాలు కల్కి పురాణంలో విపులంగా లభిస్తున్నాయి. కల్కి పురాణం భాగవతానికి పూరకం, అంటే సప్లిమెంట్ అన్నమాట. భాగవత, విష్ణు, విష్ణు ధర్మోత్తర మరియు భవిష్య పురాణాలలో కొద్ది శ్లోకాలలో చెప్పబడిన కల్కి ఆవిర్భావ లీలలు మరియు అమ్మవారి ఆవిర్భావం, వారి కళ్యాణం మొదలైన విషయాలు కల్కి పురాణంలో సవిస్తారంగా తెలుపబడ్డాయి. ఇటు పైన ప్రవచనంలో కలి కథ తగ్గి కల్కి కథ పెరుగుతుంది. వచ్చే నెల మురళిలో వక్తలు ఆ గాథలు మన ముందుకు తీసుకువస్తారు. ఏ కృష్ణ పరమాత్మ పరీక్షితుకి ముక్తినిచ్చాడో ఆ కృష్ణుడే కల్కిగా రాబోతున్నాడు. శ్రీకృష్ణ శరణం మమ, శ్రీకృష్ణ శరణం మమ, శ్రీకృష్ణ శరణం మమ.
చాలా సంతోషం అమ్మా. కలి అంటే ఏమిటి, కల్కి అంటే ఎవరు, కలి అంటే కలి లక్షణాలు ఎలా ఉంటాయి, కలియుగంలో మనం చూసే ఘోరాఘోరాలు అన్ని చక్కగా వివరించారు. ఇందులో నాకు చాలా ఆసక్తికరంగా అనిపించింది ఏంటంటే భగవంతుడికి కలి అనే పేరు ఎందుకు వచ్చింది అని. ఎందుకంటే భగవంతుడు కర్మఫల ప్రదాత, కర్మకు తగ్గ ఫలితం ఇవ్వడమే భగవంతుడి లక్షణం. ఆయా యుగాలు ఆయా జీవుల కర్మలను అనుసరించి ఆ ఫలాలు ఇస్తారు, అప్పుడు ఆ లక్షణాలు గోచరిస్తాయి. అంటే భగవంతుడికి నాలుగు రూపాలు, మనం భగవంతుని యొక్క నాలుగు రూపాలను మనం నమస్కరించుకోవాలి కదా, కృత, త్రేత, ద్వాపర. కొన్ని ఘోరంగా అనిపిస్తాయి, కొన్ని అఘోరంగా అంటే శాంతంగానూ అనిపిస్తాయి. సో ఘోరాఘోరాలు రెండు కలి లక్షణ భగవత్వరూపంగానే భావించి నమస్కరిస్తే కలి మనల్ని బాధించడం తగ్గుతుంది. ఇంకొక ముఖ్యమైన విషయం నాకు చాలా చక్కగా చెప్పారు, అదేంటంటే కలి గొప్పవాడు అని చెప్పగానే నాకు చాలా ఆనందం వేసింది అనమాట. అంటే ఇంత అధర్మ కాలంలో కూడా మనం ఏం చేస్తే కలి మనల్ని చేరకుండా ఉంటుంది అన్న దాంతో బాగా నాకు సంతోషంగా అనిపించిన విషయం ఏంటంటే, కృతయుగంలో 10 ఏళ్ళు చేసినది కలియుగంలో ఒక్క రోజు చేస్తే చాలుట కదా. అందుకే కలి సాధువు, కలి మంచిదే అన్నాడు. కలిలో కలవు సంకీర్తి కేశవం ధ్యాయం కృతే, కృతయుగంలో ధ్యానం చేస్తారట. యజన్యజ యజ్ఞై, త్రేతాయుగంలో యజన్యజై యజ్ఞాలతో భగవదారాధన జరుగుతుంది. ద్వాపర యుగంలో అర్చనలు చేస్తారు. మరి కలియుగంలో ఎంత సులభోపాయం చూడండి, మనందరం ధన్యులం, తరించడానికి ధన్యులం అవడానికి ఎంత సులభోపాయం, కేశవుడి సంకీర్తన చేతనే కలిని నివారించుకోవచ్చట. అందుకే కలియుగంలో ఈ సంసార సాగరాన్ని దాటడానికి ఈ భగవన్నామ స్మరణే దాన్ని మించిన మార్గం లేదని, మనల్ని అందరం ధన్యులమయ్యే ఉపాయం మరొకటి లేదని చెప్పారు. అందుకే అందరం తరించడానికి గురువు గారు మనకి ఉపదేశించినటువంటి కలికి మంత్రం ఒకటి మరొకసారి ఇక్కడ చెప్పుకుందాము. శ్రీనారాయణాయ వాసుదేవాయ విష్ణవే కల్కినే నమః. సర్వం శ్రీ గురుచరణార్ విందార్పణమస్తు. చాలా చక్కగా అందరూ వివరించారు, వక్తలందరూ చాలా బాగా వివరించారు.